నేను ఆత్మ బంధువు గారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు జబ్బు చేసింది, ఈ జబ్బు తగ్గించుకోవటం మంచిదే. ఈ జబ్బు తగ్గించుకున్నా మళ్ళీ 10 రోజులు కొత్త జబ్బు వచ్చేస్తే ఏం ప్రయోజనం లేదు. ప్రస్తుతం జబ్బుగా ఉంది, జబ్బు తగ్గించుకోవడం మంచిది, కొత్త జబ్బులు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ జబ్బు తగ్గించుకున్నాం అనుకో, మళ్ళీ 4 రోజులు కొత్త జబ్బు వచ్చేస్తే ఈ కొత్త జబ్బులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ జబ్బు తగ్గించుకున్నా కొత్త జబ్బులు వస్తాయి, కొత్త జన్మలు వస్తాయి. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఆ రెండు తలంపులు దేహాన్ని పట్టుకుని మనస్సును పట్టుకుని తిరుగుతూ ఉంటాయి. పాము పొట్ల ఎలా ఉంటుందో అలా ఈ రెండు తలంపులు కూడా దేహాన్ని, దేహం చుట్టూరు మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఈ రెండు తలంపులే. ఈ రెండు నిజం కాదు, ఈ తలంపులే. ఒకవేళ మీరు ధ్యానం చేసినా, జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, విచారణ చేయొచ్చు, ఎన్ని చేసినా ఈ నేననే తలంపు, నాది అనే తలంపు పరిష్కారం అయ్యే వరకు, అది పూర్తిగా నశించే వరకు, తాత్కాలికంగా నీకు ఎప్పుడన్నా కొంచెం ఆనందం వచ్చినా, శాంతి వచ్చినా, అది నిలబడదు, మళ్ళీ అశాంతి వచ్చేస్తుంది, మళ్ళీ కొత్తగా జబ్బులు వచ్చేస్తాయి. అంటే ఈ రెండు పరిష్కారం చేసుకోవాలి. ఈ రెండింటిలోంచి విడుదల పొందటానికే సాధన యొక్క గమ్యం. ఈ రెండు తలంపులే దేహాన్ని అంటిపెట్టుకుని మనసును అంటిపెట్టుకుని ఉంటాయి. అంతకంటే లోపలికి వెళ్ళేవయ్యి, వాటికి నివాసం ఇదే దేహం. ఏ దేహం వస్తే ఆ దేహం చుట్టూరు, ఏ మనస్సు ఉంటే ఆ మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తాయి. నాది అనే తలంపు వస్తుంది, నేననే తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. మీరు ఇంతకుముందు పాడారు కదా, అహమయం కుతో భవతి చిన్నవత అయి పతత్యహం నిజ విచారణ. మీరు ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, కానీ ఇది నిజ విచారణ. నీకు గాఢ నిద్రలో నేననే తలంపు లేదు, అక్కడేం దృశ్యాలు లేవు, చూచేవాడు లేడు, గాఢ నిద్రలో చూడబడేవి లేవు, ఆలోచించేవాడు లేడు, ఆలోచింపబడేవి లేవు గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థలో చింతించేవాడు ఉన్నాడు, చింతింపబడేవి ఉన్నాయి, చూచేవాడు ఉన్నాడు, చూడబడేవి ఉన్నాయి. ఈ చూచేవాడు ఎంత అసత్యమో చూడబడేవి కూడా అంతే అసత్యం. ఈ సత్యం అనుకోవటం వల్ల నీకు తొందరపాటు వస్తుంది, ఉద్రేకపడుతున్నావు, దుఃఖానికి గురవుతున్నావు. మనం అనేక విషయాలు చూస్తున్నాం, అనేక తలంపులు మనకు వస్తున్నాయి. తలంపులు ఎవరికి వస్తున్నాయో వాడెంత సత్యమో వచ్చి తలంపులు కూడా అంతే సత్యం. అంటే రెండు అసత్యం. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నావు, ఏమీ జరగటం లేదు. ఇక మూల తలంపు ఏదో జరిగిపోతుందని అనిపింపజేస్తుంది మీకు. ఏదో జరిగిపోతుందని నీకు దుఃఖం వస్తుంది, లేదా వేదన వస్తుంది, లేదా కోపం వస్తుంది. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది. మన శరీరం ఎప్పుడన్నా వాస్తుంది, అలాగే మనసు కూడా వాపే కోపం, మనసుకు వచ్చే వాపే కోపం. సరసనగా మనం కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటాం మంచిది. కోపం వచ్చినప్పుడు మనం సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా మాట్లాడలేము. కోపం అనేది ఒక తాత్కాలికంగా వచ్చే ఉద్రేకం, అది కోపం కూడా ఒక తలంపు, అది ఒక ఉద్రేకం. మళ్ళీ కోపం మీద మాట్లాడినా మళ్ళీ మన కోపం తగ్గాక మళ్ళీ మన మాటలు మనమే మింగాలి. అయితే కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండటం మంచిది, మౌనంగా ఉండటం మంచిది, ఊరకుండా ఉండటం మంచిది. అది ఒక రకమైన ఉబ్బు, మనసులో వచ్చే ఒక ప్రకోపం. అయితే ఇవన్నీ కూడా మూల తలంపుని బట్టే వస్తున్నాయి. దేహంతో తాదాప్యం పొందే తలంపుని బట్టే ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య, నీకు అవి ఉన్నని చెప్పు కొత్త జబ్బులు రావటం మానవు. తాత్కాలికంగా ఆనందంగా ఉండొచ్చు, మీరు పరిష్కారం చేయవలసిన ఆ సమస్యలు అయ్యి ధ్యానం చేయొచ్చు. మీరు ధ్యానం చేసినప్పుడు ఎప్పుడు ఆనందం రావచ్చు, అలాగే జపం చేసినప్పుడు కూడా ఆనందం రావచ్చు, కానీ సమస్య పరిష్కారం అవ్వదు. కోర్టులో వాయిదాలు వేస్తూ ఉంటాయి, కోర్టు వారు వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదా వేసినంత మాత్రం చేత మనం అది తీర్పుని ఎగ్గామని కాదు, అలాగే మనం ఉడికే సమస్యని మనం వాయిదా వేసుకున్నంత మాత్రం చేత పరిష్కారం చేసుకోలేము. ఆ సమస్యని ఇప్పుడే ఇక్కడే దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఆ పరిష్కారం అయ్యే వరకు సాధన చేయాలి, అదే సాధన అంటే. అది ఈ మూల తలంపు నీ లోపల నుంచి ఉదయిస్తుంది. ఎక్కడి నుంచి ఉదయిస్తుందని విచారణ చేయాలి, నువ్వు నీ లోపల నుంచి ఉదయిస్తుంది. మిగతా తలంపుల్లోంచి ఆ మూల తలంపును ముందు వేరు చేయాలి. వేరు చేసి దాన్ని అది ఎక్కడి నుంచి ఉదయిస్తుందని నువ్వు అన్వేషణ చేస్తుంటే అది లోపలకు ఉపసంహరించబడుతుంది, లోపలికి జరుగుతుంది. ఆ లోపలకు ఉపసంహరించబడే మటుకు నువ్వు సాత్వికుణంతో, ఓర్పుతో, నేర్పుతో, శాంతితో నువ్వు అన్వేషణ చేయాలి. ఆ చీకటంతా మూల తలంపులో ఉంది, అంధకారం అంతా మూల తలంపులో ఉంది. ఎవరు ఎంతటి వారైనా ఆ మూల తలంపులోంచి విడుదల పొందకుండా ఎవరు చీకటిలోంచి బయటికి రాలేరు, అజ్ఞానంలోంచి బయటికి రాలేరు, అవిద్యలోంచి బయటికి రాలేరు. 10 మందిని పరిపాలించడం తేలిక, కానీ మూల తలంపును నిగ్రహించుకోవడం కష్టం. 10 మందికి సలహాలు చెప్పడం తేలిక, కానీ మూల తలంపును నియమించుకోవడం కష్టం. ఎంత విద్యావంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారంలో ఉన్నవాడైనా, ఆ మూల తలంపులో ఉన్నంతకాలం వాడు మహాచీకట్లో, కటిక చీకట్లో ఉంటాడు. ఆ అందులోంచి, ఆ మూల తలంపులోంచి విడుదల పొందితేనే కానీ వాడు ఆ డార్కెస్ట్ నైట్స్లోంచి, ఆ చీకటి రాత్రుల్లోంచి, ఆ చీకటిలోంచి, ఆ కటిక చీకటిలోంచి వాడు విడుదల పొందలేడు. ఆ మూల తలంపు అది నీ లోపలే ఉదయిస్తుంది. దాన్ని ఉపసంహరించాలి. దేవుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, నీ యజమాని ఎక్కడున్నాడు, నీ భర్త ఎక్కడున్నాడు, మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. మరి అందరం ఎక్కడ తప్పుదారి పడుతున్నాం అంటే ఈ రెండు కూడా ఏదో గొడవలు వేసుకొస్తాం, రోజు గొడవలు తీసుకొస్తూ ఉంటాయి. ఏ రెండుని, ఈ నేననే తలంపు నాదనే తలంపు, గొడవ గొడవలు రోజు ప్రతిరోజు ఏదో గొడవలు తీసుకొస్తున్నాయి. అక్కడ ఆగిపోతున్నాం. వీటిని తప్పించుకుని లోపలికి వెళ్ళటం చేతనం అవటం. దానికి ఈశ్వరుని దయ, గురువు యొక్క దయ లేకుండా మనకు సాధ్యం. ఈ చంద్రవాళ్ళు ఇద్దరు వాళ్ళు అక్కడ ఏదో గొడవ ప్రతిరోజు ఏదో గొడవలు తీసుకొస్తాం. మనం ఏం చేస్తున్నాం, ఆయన ఏదో నెండు గొడవ గొడవకి ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఈ గొడవ ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఈ సమస్య ఎలా పరిష్కారం, ఇందులోంచి ఎలా బయటపడాలని, ఇందులో ఇక్కడ ఆగిపోతే ఇంకా దాని మూలంలోకి మనం వెళ్తాం. మూల తలంపు తీసుకొచ్చే చిక్కుల దగ్గరే మనం ఆగిపోతాం అంటే దాని మూలంలోకి మనం ఎలా వెళ్తాం, అది వెళ్ళే సమస్య లేదు. ఇక్కడ ఆగిపోతున్నాం మనం. రోజు ఏదో గొడవలు వేసుకొస్తూ ఉంటుంది. ఏం చేయలేదు, గొడవలు లేకుండా అది ఉండలేదు. దానికి ఏదో సమస్య ఉండాలి, సమస్యలు లేకుండా అది ఉండలేదు. ఏం చేయాలి, అదొక సమస్య. ఈ సమస్య ఇంకో సమస్యను వేసుకొస్తూ ఉంటుంది. ఇది ఎలా పరిష్కారం చేసుకోవాలో ఆలోచించుకోవడం, ఆలోచించుకుంటూ కూర్చోవడం, ఈ లోపల దేహానికి చావస్తుంది, వెళ్ళిపోతాం. ఇంకా ట్రైనింగ్స్ ఉన్నాం, ఫెయిల్ అవుతాం, బయటకు పోవటం. మన సాధన ఎక్కడ చేస్తున్నాం? ఏ ఈ మూలతనంపు ఏదో గొడవలు వేసుకొస్తూ ఉంటుంది. ఆ గొడవలు పడలేక ఏదో కలిమించుకోవటం, 10 నిమిషాలు జపం చేసుకోవడం, లేదా 10 నిమిషాలు ధ్యానం చేసుకోవటం, ఏదో ఏదో శాంతిగా ఉంది, శాంతిగా నిజంగా ఉంటుంది. ఆ 10 నిమిషాలు శాంతిగా ఉంటుంది, మళ్ళీ ఇంకో గంటలో కొత్త జబ్బు తయారవుతుంది. ఇది మన అందరికీ జరిగింది. ఒకవేళ సాధన చేసినా ఎప్పుడు అశాంతి ఉంటుంది అనుకోండి, ఏదో అశాంతిగా ఉంటుందండి. కొంతమంది సినిమాకి వెళ్ళొస్తూ ఉంటారు అశాంతిగా ఉండదు. ఈ భక్తులు ఏం చేస్తారంటే అరగంట సేపు ధ్యానం చేసుకుంటారు, లేదా అరగంట సేపు జపం చేసుకుంటారు, లేదా గుళ్ళకి వెళ్ళొస్తూ ఉంటారు. ఈ గొడవల్లోని తప్పుకోవటానికి, ఏ గొడవల్లోంచి, ఈ నేననే తలంపు నాదనే తలంపు ఏదో గొడవలు వేసుకొస్తూ ఉంటుంది. సరే 4 రోజులు ఆ గొడవల్లో తప్పుకుంటాం అనుకోండి, మళ్ళీ కొత్త గొడవలు వేసుకో, దానికి ఇంకా అందుకనే పని లేదు. ఏదో దుమ్ము నొల్లుకు వస్తూ ఉంటుంది, దానికి ఒక పని లేదు. అది తొలగించుకోవడం, మనకి జపం చేయటం, ధ్యానం చేయటం. అయితే సమస్య, మూల సమస్య పరిష్కారం చేసుకుందాం అనే బుద్ధి ఇంతవరకు మనకు కలగటం లేదు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. మూలతలం అక్కడి నుంచి ఏదో భయపెట్టడం, అనిపింపజేసేది అదే, మన భయపెట్టేసేది కూడా అదే. ఏమీ జరగటం లేదు, ఏమైనా ఉంటే కదా జరగటానికి. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏముంది, ఏముంది, జరగటానికి ఏమీ లేదు. ఈ గొడవలన్నీ ఇదే వేసుకొస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఏదో జరిగిపోతాం, తొందరపడి ఏదో 10 నిమిషాలు ధ్యానం చేయటం, జపం చేయటం, ఏదో ఏదో దేవతను ఆశ్రయించటం. ఏంటి ఈ గొడవల్లో తప్పుకోవడానికి, ఈ సమస్యల్లో తప్పుకోవడానికి ఏదో ఉపాసన, ఏదో ఏదో దేవతను ఆశ్రయించడం సరే మంచిదే. ఎందుకీ భగవాన్ చెప్పింది ఏంటంటే, సరే ప్రస్తుతం మీకు ఏదో జబ్బు చేసింది తగ్గించుకోవడం చూస్తున్నారు సంతోషం, మరి కొత్త జబ్బులు ఇచ్చేస్తే ఏం చేస్తారని. ఈ అన్నాడు జబ్బు చేసుకోవటం, జబ్బు రావటం, మరి దాన్ని తగ్గించుకోవడం, ఓ గోతులోంచి బయటకు రావటం, ఇంకో గోతులోంచి పట్టడం, సాధన చేసి ఓ గోతులోంచి బయటకు రావటం, మళ్ళీ ఇంకో గోతులో పట్టడం, మళ్ళీ సాధన చేసి ఆ గోతులోంచి బయటకు రావటం, మళ్ళీ ఇంకో గోతులో పట్టడం, ఇలా అన్నాడని ప్రకృతిలో తిరిగింది. పైగా మన దగ్గర బుద్ధి ఎక్కడుందంటే, ఈ మూలతలం పేద సమస్యలు వేసుకొస్తాం, ఏ గొడవలు వేసుకొస్తాం, కొనే దాని గొడవలు అది ఉంది, మన గొడవ మనం చూసుకుందాం మానేసి అది వేసుకొచ్చిన సమస్యలను కష్టమానికి ఇలా చూడటం, దాని చుట్టూ మనం తిరగటం. దాని గొడవలు మనకెందుకు, ఏదో గొడవలు వేసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ గొడవలు అటు చూడటం మానేసి ఇటు చూద్దాం. ఇటు చూస్తే సూర్యుడు కనిపిస్తాడు, మన మొక్కని ఇటు తిప్పితే సూర్యుడిని మనం కనిపెట్టక్కలే, మన మొక్కని ఇటు తిప్పితే సూర్యుడు కనిపిస్తాడు. పోనీ ఈ గొడవలు ఏదో సమస్యలు వేసుకొస్తాం, రోజు ఏదో నొల్లుకు వస్తాం, దీని కూడా ఎందుకు మనం ఉదయం వైపు చూసుకుందాం అనే బుద్ధి మనకు రావటం. మనకు ఆ బుద్ధి రావడానికి పుణ్యబలం ఉంటే కదా, మనకి పుణ్యబలం ఉంటే, ఏదైనా సాధన బలం ఉంటే మంచి బుద్ధి వస్తుంది. మనకు మంచి బుద్ధి రావడానికి పుణ్యబలం లేదు, సాధన బలం లేదు. అది చూడటం మానేద్దాం. ఈ నేననే తలంపు నాదనే తలంపు తీసుకొచ్చే సమస్యలు అంటే అసలు చూడటం మానేద్దాం. అది చూసే బదులు ఇటు ఉదయం వైపు చూసుకుందాం. కొంచెం లోతు పలవాడుతుంది, ఇప్పుడు అంతర్దృష్టి వస్తుంది, లోపల చూసుకోవడం అలవాటు, లోపల చూసుకోవడం మానేసి అటే చూడటం. అది చూస్తే బయటికి లోకపోతుంది, అదే మూలతలం మాయ. అందుకే భగవంతుడు చెప్పాడు నా మాయను ఎవడో జయించలేడు. ఆ మాయ ఎక్కడ ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మూలతలం కూడా మాయందని మనకు అర్థం కావటం లేదు. ఇందుకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరి సహాయం అక్కర్లేకుండా, గురువు సహాయం అక్కర్లేకుండా, ఈశ్వరుని సహాయం అక్కర్లేకుండా, నా ఇంతటి నేనే కృషి చేసుకుని నా హృదయంలో ఏదో ఒక నిజం ఉందంటున్నారు, నా హృదయంలో ఏదో ఒక సత్యం ఉందంటున్నారు. ఏదైతే సత్యమో అదే నిత్యం, ఏదైతే సత్యమో అదే శాంతి, ఏదైతే సత్యమో ఏదో ఆనందం. ఆత్మసాక్షాత్కారం వచ్చిన వాళ్ళందరూ, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ, భగవద్ దర్శనం పొందిన వాళ్ళందరూ ముద్దబ్బాయిల్లా ఉంటారనుకో, ఆనందంలో శాంతిలో కాంతిలో ఊగిసలాడుతూ ఉంటారు. ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకోకుండా, వాళ్ళు మానుభవం కలిగినప్పుడు, ఆ చైతన్యానుభవం కలిగినప్పుడు, భగవద్ అనుభవం కలిగినప్పుడు, ఆ భగవంతుడి దర్శనం కలిగినప్పుడు, ఆ మూల తలంపు మూలంలో ఉన్నటువంటి ఈశ్వరానుభవం కలిగినప్పుడు, ఈశ్వర సాక్షాత్కారం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం ఆనందం లేకుండా ఉండడం ఉంటే ఆత్మజ్ఞానం కాదు. నేను నిప్పును ముట్టుకున్నా ఉండదు కాలేదంటే నిప్పు కాదని అర్థం. ఆత్మజ్ఞాని ఆనందం లేకుండా ఉండదు, ఊగిసిరాడుతూ ఉంటాడు. ఇది భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ సమస్యలు అంక చూసిపోయినా అక్కడ మీ హృదయంలో ఒక నిజం ఉందా, నిజం కిందకి చూడరండి. పోనీ అది తెలుసుకున్నా మీకు తెలియబడుతుందా తెలియటం లేదు వేరే విషయం. కొంచెం ముఖం అటు తిప్పి చూడటానికి ఏం పోయిందని, అదే చూడటం. ఇంక అటు చూడటం ఆడవటం, అటు చూసేపోయినా పోనీ ఎప్పుడే మధ్య మధ్యలో ఇటు చూస్తే మీకు కొంచెం అన్వేషణ కలుగుతుంది కదా. లోపల ఎంతో కొంత కాంతి మీకు జరుగుతుంది కదా. ఆకాశంలో సూర్యుడు ఎంత ప్రత్యక్షంగా మీకు కనిపిస్తున్నాడు, మీ హృదయంలో కూడా జ్ఞానసూర్యుడు ఉన్నాడు. అటు చూడమంటే చూడటం లేదు, ఇది వేసుకొచ్చిన తంతాలంక చూడటం, ఒక గాఢ నిద్రలో తప్పించి ఈ తంతాలంక ఈ తంతాలు చూడడం తిరగటం, ఈ తంతాలు పట్టుకుని తిరగటం. గాఢ నిద్రలో చూచేవాడు లేడు, చూడబడేది లేదు, కానీ మనం ఉన్నావా లేదా? మనం ఉన్నాం. జాగ్రత్త వ్యవస్థలో చూచేవాడు ఉన్నాడు, చూడబడే ఉన్నాడు. ఈ రెండు అసత్యం, ఇది ఇక్కడ సబ్జెక్ట్. కానీ మనం ఆ రెండు నిజం అనుకోవటం వల్ల మనకు ఆందోళన కలుగుతాను, అశాంతి కలుగుతాను, ఉద్రేకం కలుగుతాను. ఏమీ లేదు, ఏదో ఏదో హ్యాపీ, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. మీరు ఇక్కడి నుంచి నరసాపురం ఇక్కడ గుర్చి కూర్చున్నారనుకో, అక్కడ ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏమీ అయిపోతుంది, ఉరికి మీకు అలా మనస్సులా అనిపిస్తుంది. ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఈ మూలతలం అలా అనిపింపజేస్తుంది లోపల, దాని మూలానికి దాని మూలంలోకి అది వెళ్ళకుండా. ఈ ప్రశ్న ఏమిటంటే, నా హృదయంలో ఒక సత్యం ఉంది, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ హృదయంలో ఉన్న అంతర్యామగా ఉన్నాడు ఒకడు నిజం. మిగతా గుళ్ళు గోపురాలు వైకుంఠాలు కైలాసాలు ఈ గుళ్ళు గోపురాలు అన్నీ మనస్సు కల్పించింది. వ్యవహారిక సత్యాలండి అన్నీ, అసలు కుందేది కుమ్మని అంటం లేదు, అన్ని వ్యవహారిక సత్యాలు మనస్సు చేత కల్పించింది. మనస్సు చేత కల్పించబడినది మనస్సుతో సంబంధం లేని శరీరంతో ఇసుమంతయు, మనస్సుతో ఇసుమంతయు, నేనైన మూలతలంపుతో ఇసుమంతయు, సంబంధం లేనిది స్వతంత్రంగా ఉండేది, స్వచ్ఛందంగా ఉండేది, స్వేచ్ఛగా ఉండేది అంతర్యామలో ఉన్న నిజం ఒకటి మాత్రమే. అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నేననే తలంపు లేకుండా నాదనే తలంపు కూడా నువ్వు ఉన్నావు, కానీ నేననే తలంపు లేకుండా నాదనే తలంపు లేకుండా నువ్వు ఉండవేమని అనుకుంటున్నావు, అంచెది మళ్ళీ నీకు భయం కలుగుతుంది. ఇప్పుడు నేననే తలంపు లేనప్పుడు నాదనే తలంపు లేకుండా గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ నేననే తలంపు లేకపోతే నాదనే తలంపు లేకపోతే అసలు నేను ఉండనేమో, నా అస్తిత్వం అయిపోతున్నామో, నా అసలు నా అస్తిత్వానికి భంగం జరిగిపోతున్నామో అనే భయం లోపలికి వెళ్ళలేకపోతుంది. అదే రకమైన భయం, అది ఒక రకమైన వికారం. నేను ఆ వస్తువుని పొందగలనా లేదా అని అనుకోవటం కూడా తలంపు. ఇప్పుడు సత్పురుషుడు సహవాసం కూడా ఎందుకు చెప్పారంటే, సత్పురుషుడు సహవాసం వల్ల సత్తను తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది. సత్తంటే చైతన్యం, సత్తంటే ఆత్మ, సత్తంటే ఈశ్వరుడు. సత్పురుషుడు సహవాసం లేకుండా సత్తను తెలుసుకోవాలన్న ఆకాంక్ష కూడా ఉదయం. మనం వర్తమాన కాలాన్ని వదిలేస్తాం, ఆలోచిస్తే జరిగిపోయిన గొడవల గురించి ఆలోచించటం, అయితే జరగబోయే గొడవల గురించి ఆలోచించడం, గాల్లో మేళ్ళ కట్టుకోవటం, చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని వదిలేయడం, రాముడు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోవటం, కృష్ణుడు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోవటం, వర్తమాన కాలంలో ఉన్న మహర్షులను వదులుకోవటం. రాముడు వచ్చాడు, అయ్యో వెళ్ళిపోయాడు, రాముడి కాలంలో మనలేం, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు, కృష్ణుడి కాలంలో లేను, ఇలా అనుకోవటం. కానీ వర్తమాన కాలంలో ఉన్న యోగిని మహర్షులు మహాత్ములు ఎంతమందిని మనం ఉపయోగించుకుంటాం, ఇదే మాయ. మాయ అంటే ఇదే, మన తలకాయ పనిచేయనప్పుడు కళ్ళు ఎదురుకుండా వస్తువు ఉన్నా కనపడదు. ఒకసారి టేబుల్ మీద కలజోడి పెట్టుకుని వెతుక్కుంటాం అంటే బ్రెయిన్ పనిచేయకపోతే, మనం టేబుల్ మీద కలజోడి పెట్టుకుంటాం, అక్కడ టేబుల్ మీద చూస్తాం, కానీ అక్కడ తలకాయ ఉండదు కదా, కళ్ళు అక్కడ కళ్ళకి కనపడదు, ఆ కళ్ళక వస్తువు కనపడదు, వెతుకుతూ ఉంటాం కనపడదు. ఏం చేద్దాం, ఆ మైండ్ ప్రెజెన్స్ అక్కడ లేదు, కళ్ళు చూసిన వస్తువు కనపడదు. ఇదంతా మన అనుభవం ఉన్నా ఏం చేద్దాం, మైండ్ ప్రెజెన్స్ లేదు అక్కడ, బుర్ర ఎక్కడ ఉంటుంది. అంటే వర్తమాన కాలాన్ని వదిలేస్తున్నాం పూర్తిగా. జరిగితే భూతకాలంలో గొడవలు చెప్పుకోవటం, అయితే భవిష్యత్తు కాలంలో ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఊహించుకోవటం, వర్తమాన కాలం మన చేతిలో ఉన్న కాలాన్ని వదిలేయటం. కానీ వర్తమాన కాలాన్ని మనం జాగ్రత్తగా సత్వగుణంతో త్రికరణ శుద్ధిగా నిండు మనస్తున్న వర్తమాన కాలాన్ని నిండు మనస్తో ఉపయోగించుకుంటే భవిష్యత్తు కాలం బాగుపడుతుంది. అంపిరిస్ అదే అడిగేవాడు, అంపిరిస్ అని ఒక దొర వచ్చేవాడు భగవాన్ దగ్గరికి. అతను ఆ రోజుల్లో రాయవేలూరు జిల్లాలో పోలీసు సూపర్ ఉంటు ఆయన ఎంచేపు ఏమని అడిగాడు, ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలంటే నేను ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఇతరుల కోసం కృషి చేస్తున్నాను, అది ఒక పెద్ద అబద్ధం. కానీ చెప్పి ఈ మూల తలంపులను తప్పుకోవటం, ఇతరుల కోసం కృషి చేయాలి, ఈ దొంగ నేను కృషి చేస్తుందా, నిజంగా కృషి చేసేవాడు చెప్పడేలాగా, అసలు ఎలాగ చేయదు కాబట్టి రోజు ఏదో వాగుతూ ఉంటాడు. మనకు మాటలు ఎక్కువ చెబుతున్నా ఉంటే ఆలోచన తక్కువ ఉందని అర్థం. ఆలోచన ఎక్కువ ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ కూడా ఎక్కువ ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు. ఇది అంతరిష అడిగాడు, ఏమని అడిగాడంటే, ఈ లోకాన్ని ఏదో బాగు చేయాలని నాకు ఉందన్నాడు. సరే ఇప్పుడు నువ్వున్నావా అని అడిగాడు. ఎవరు భగవాన్? నేను ఉన్నానన్నాడు. మరి ఆ నేను ఎప్పుడన్నా బాగు చేసుకుంటున్నావు అన్నాడు. ఆ నేనుని ఎంతవరకు బాగు చేసుకున్నా, నేనుని బాగు చేసుకో, ఆ నేనుతో పాటు లోకం కూడా బాగుపడుతుంది. నువ్వు లోకానికి భిన్నంగా లేవు, లోకానికి వేరుగా లేవు. ఆ నేను ఎంతవరకు బాగుపడతాంటే అంతవరకు నీ లోకం, నీ ద్వారా లోకానికి మంచి జరుగుతుంది. అదే భగవాన్ చెప్పారు, ఒకడు తిండి లేనివాడు అన్నసత్వం పెడతానని వాడు అంటారు రోజుని, ఆడికి తిండి లేదు రోజు అన్నసత్వం పెడతానని చెప్పాడు అంటుంది. నువ్వు బాగుపడకుండా ఎవరిని బాగు చేస్తావు? నీకు జ్ఞానం లేకుండా ఎవరికి జ్ఞానాన్ని ఇస్తావు? నీకు శాంతి లేకుండా ఎవరికి శాంతిని ఇస్తావు? నీకు కాంతి లేకుండా కాంతిని ఎవరికి దానం చేస్తావు? నీకు సుఖం లేకుండా ఎవరికి సుఖాన్ని ఇస్తావు? నువ్వు నీకు శాంతి ఉంటే నువ్వు శాంతిని దానం ఇచ్చావు, నీకు శాంతి దాకని పేరు వస్తుంది నీకు. నీకే శాంతి లేనప్పుడు నువ్వు ఆ శాంతితో కాలిపోతాను, నువ్వు ఎవరికి శాంతి ఇస్తావు? ఇదే ఇక్కడ అడిగాడు అంపిరిస్తున్న భగవాన్, నువ్వు బాగుపడ్డావా? నువ్వు బాగుపడ్డావా? లోకాన్ని బాగు చేస్తానంటున్నావు, నువ్వు బాగుపడ్డావా? నువ్వు కూడా లోకంలో భాగమే కదా, నువ్వు బాగుపడు. అంతవరకు లోకం బాగుపడటం కదా, నీ ద్వారా లోకం బాగుపడదు. కొంతమంది లోకసేవ ఎలా చేస్తారంటే వాళ్ళ దుఃఖాన్ని మనకు పంచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట, అదే లోకసేవ. వాళ్ళ అశాంతి మనల్ని పంచిపెడుతూ ఉంటారు, అదే లోకసేవ. కొంతమంది లోకసేవ చేస్తున్నామని చెప్తే వాళ్ళకి వాళ్ళే సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధ మనకు పంచిపెట్టి లోకానికి సేవ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. వాళ్ళ అశాంతి మనకు పంచిపెట్టి లోకానికి సేవ చేయి. ఇదంతా ఆత్మవంచనది, ఇదంతా వాళ్ళు ఉరికే యాంత్రికంగా చెప్పేటది. ఒక రకమైన ఆత్మవంచన, మనల్ని మనం వంచన చేసుకోవటం. ఇతరులను వంచన చేయటం కంటే మనల్ని మనం వంచన చేసుకుంటాం అంటే మన స్వరూపానికి, మన సుఖానికి, మన శాంతికి, మన హృదయంలో ఉన్న నిజానికి మనం దూరం అయిపోతున్నాయని అర్థం. వీడేమంటున్నాడంటే, నా హృదయంలో ఏదో నిజం ఉందండి, గురువు యొక్క సహాయం లేకుండా, ఈశ్వరుడు యొక్క సహాయం లేకుండా, మహర్షుల యొక్క సహాయం లేకుండా, పెద్దల సహాయం అక్కడ లేకుండా, నా అంతటి నేను పొందే ప్రయత్నం నేను చేసుకుంటున్నాను, సఫలం అవుతుందా లేదని, సఫలం అవుతుందా లేదని వీడు అడిగే ప్రశ్న. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, అది కదరా, నీ హృదయంలో ఉన్న నిజం తెలుసుకోవాలనే తలంపు నీకు వచ్చిందంటే దేవుని దయ లేకుండా తలంపు కూడా రాదు. నువ్వెవడరా పొరలా, నువ్వంటూ ఒకడు ఏడిచావు అక్కడ. నా హృదయంలోని నిజమేం తెలుసుకోవాలని నువ్వు అనుకునే తలంపు నిజంగా వచ్చిందనుకో, ఇందులో ఏం లేదండి, సిన్సియారిటీ ఉంటే వచ్చేస్తుంది. మీరు చేసే అన్వేషణలో ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి మీరు చేసే అన్వేషణలో కపటంగా కాకుండా చికరణశుద్ధిగా మీరు చేస్తే ఈ జన్మలోనే మీరు పొందవలసింది పొందుతారు. మీకు ఎన్ని తలంపులు, ఆ మూల తలంపు మూలాన్ని మీరు అన్వేషణ చేసేటప్పుడు వేలు తలంపులు వచ్చినా మీకు ఇబ్బంది లేదు, అన్నీ పోతాయి. ఇవన్నీ బేసై, మూల తలంపు మీదే బేసై ఉన్నాయి. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి కొలిది మిగతా తలంపులు వచ్చినా ఇబ్బంది లేదు, వాటంతటే అవకాశం లేక, ఉండటానికి అవకాశం లేకుండా అదే బయటికి పోతూ ఉంటాయి. వాటికి ఆధారం ఇంకా దొరకదు. మూల తలంపు మూలంలో అనగటం, నీకు లోపల నిజం దర్శనం ఇవ్వటం ఒకేసారి జరిగిపోతుంది. ఇది ఎక్కడ లైవ్ అయిందో అక్కడ నిజం ఉంది. ఆ నిజం నీకు స్వరూపంగా దర్శనం అవ్వటం సైమల్టేనియస్గా, ఒకే ఇదో అదో గంటలోనూ ఇదో గంటలోనూ ఒక క్షణంలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇవన్నీ కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. తర్వాత లోపల సత్యానికి కాలం లేదు, దూరం లేదు. మూల తలంపుకి కాలం ఉంది, దూరం ఉంది, పునర్జన్మలకు కూడా అయ్యాడు. ఏం చేయదండి, అది రూపం లేకుండా అది స్వతంత్రంగా ఉండలేదు. అది రూపం లేకుండా ఉండలేదు కాబట్టి దానికి రూపాలు వస్తాయి, అదే పునర్జన్మలు అంటే. ఆ పునర్జన్మలు కూడా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యాలు. ఇంటికి సమాధానం ప్రారంభం అవుతాను. అసలు నీ హృదయంలో నిజం అనేది ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతా అంటే, దాన్ని తెలుసుకోవాలని అన్వేషణ కలుగుతా అంటే, దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒకదైనటువంటి ఆ కోరిక జిజ్ఞాస కలుగుతానంటే, ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే గుర్తుని. ఆ ఈశ్వరుని దయ లేకపోతే, ఈశ్వరుని కరుణ లేకపోతే అది తెలుసుకోవాలనే బుద్ధి కూడా నీకు కలగదు, అసలు బాగుపడాలనే బుద్ధి కలగదు. అసలు బాగుపడాలని మనం బాగుపడమని ఇతరులు చెప్పటం వేరు, ఆ బాగుపడాలనే బుద్ధి మనకు కలగటం వేరు. ఇతరులు మనల్ని బాగుపడమని చెప్పటం వేరు, మనం బాగుపడాలనే బుద్ధి లోపల నుంచి కలగటం వేరు. జ్ఞానం అనేది లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. శాంతి కూడా లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. ఆనందం కూడా లోపల నుంచి ఉబికి ఉబికి లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. అది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఆనందం లేకుండా, శాంతి లేకుండా, ఉనికి లేకుండా, అస్తిత్వం లేకుండా జ్ఞానం ఉండదు. ఆత్మాన్వేషణ చేయాలన్న కోరిక కలగటమే ఈశ్వరుని కృప అయ్యాలి. ఇవన్నీ ఒక పక్కన పెట్టి నేను చెప్పే మాటలు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నిర్ధారణ. పంచభూతాలను ఎవరైతే నియమిస్తున్నాడో, ఈ గాలిని, నిప్పుని, నీరుని ఎవరైతే నియమిస్తున్నాడో, మీ దేహాలని, మీ మనస్సులను ఎవరైతే ఆడిస్తున్నాడో, వాడే నా దేహాన్ని, నా మనస్సును కూడా ఆడిస్తున్నాడనే ఆ బుద్ధి ఇంకా రాలేదే మనకి. అందుకే తొందరగా కోపాలు చేసుకుంటున్నాం. దైవకృప ఉందా, ఈశ్వరుని కృప రాకపోతే జిజ్ఞాసే రాదు. ఏది జ్ఞానాన్ని సముపార్జించాలనే బుద్ధి కూడా నీకు కలగదు ఈశ్వరుని దయ లేకుండా. ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ లోపల నీకు ఆపరేట్ అవుతుంది, నీకు ఆపరేట్ అవుతుంది కాబట్టి ఈశ్వరానుభవం పొందాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలి. ఆ ఈశ్వర సాక్షాత్కారం అస్పష్టంగా ఉండదు, ఇక మసక చీకటి కింద ఉండదు. అవునో కాదో, అవునో కాదో సరిగ్గా అనిపించటం లేదు, అలాగ ఉండదు, ప్రత్యక్షంగా స్పష్టంగా అనుభవం ఉంటుంది. ట్యూబ్లైట్లో చూసినట్టుండదు కానీ కిరసనాల దీపంలో చూసినట్టుండదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అవునేమండి అవునేమండి అని ఊహించుకోవడం లేవు అక్కడ. అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది, ప్రత్యక్షానుభవం. ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నీకు ప్రత్యక్షానుభవం. ఆ దేహము నేననే తలంపు నీకు ఎంత ప్రత్యక్షంగా ఉందో లోపల ఈశ్వరానుభవం అంత డైరెక్ట్గా నీకు వస్తూ ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. ఇదే మసక చీకట్లో చూసినట్టుండదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆత్మాన్వేషణ కోరిక నీకు అసలు జిజ్ఞాస. ఆ జ్ఞానం రావాలనే, ఆ జ్ఞానం సంపాదించాలి. ఏదో ఒక నిజం ఉంది నా హృదయంలో, ఆ నిజాన్ని నేను తెలుసుకోవాలి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలనే తలంపు కలగటం కూడా ఈశ్వరుని దయ లేకుండా నీకు రాదు. అయ్యా నువ్వు అంటున్నావు కదా, నేను ఏదో తెలుసుకుంటాను, అది నేను స్వతంత్రంగా తెలుసుకుంటాను. నువ్వు స్వతంత్రంగా తెలుసుకోవడానికి ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నావు. ఆ పిరత కథ మనకు అర్థమైతే శంకరాచార్య వారు చెప్పింది, రమణ మహర్షి గారు చెప్పిన మాటలు మనకు అక్కర్లేదు. ఆ పిరత కథ మనకు అనుభవంలోకి వస్తుంది. ఓ పిడత పిడత మరి ఎప్పుడు ఆనందంగా ఉంటావు, లేదు మట్టిలో కలిసి మట్టిలో ఉండి మట్టిలో కలిసిపోతానంటావు. ఎక్కడది, మట్టిలోనే ఉంది. అయితే మట్టిలో ఉన్నావు అనే భావన, మట్టిలో ఉన్నావు అనే అనుభవం దానికి ఎందుకు రావటం లేదు? ఆ మట్టికి రూపం వచ్చింది, రూపం వస్తే దానికి పేరు పెట్టారు. ఆ మట్టికే నేను మట్టిలో ఉన్నానని, మట్టిలో కలిసిపోతాను మట్టిలో ఉండి చెబుతాను. అది కూడా నేను బ్రహ్మమును తెలుసుకుంటాను, బ్రహ్మమును తెలుసుకుంటాను, ఆత్మను తెలుసుకుంటానని ఆత్మను ఉండి చెబుతున్నాం. ఇదే మాట అర్థం చేసుకోండి, పరిగెత్తకండి. ఏంటి మీకు, ఏదో ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడ ఏదో విచారణ లేక, బుద్ధి లేక. రాగండి, ఆలోచించండి, ఈ క్లూ మీకు అర్థం కావాలి. అది ముందు ప్రాపర్ అండర్స్టాండింగ్ ముఖ్యం. దానికి ఎందుకు వస్తాను నేను మట్టిలో లేవన్న భావన ఎందుకు వస్తాను? దానికి మట్టిలోనే ఉంది, కానీ మట్టి కంటే భిన్నంగా ఉన్నామనే తలంపు దానికి ఎందుకు వస్తుంది? మట్టికి రూపం వచ్చింది, రూపం వచ్చాక నామం వచ్చింది. ఆ రూపంతో నామంతో తాదాప్యం పొందటం వల్ల మట్టిలో ఉండి మట్టిలో లేవని అనుకుంటున్నాం. అలాగే మనం కూడా రూపంతో మన రూపంతో మన నామంతో తాదాత్మ్యం పొందటం వల్ల ఆత్మలో ఉండి ఆత్మలో లేవనుకుంటున్నాం. ఇది పిడత. నా దేహం ధరించిన వాడు భగవంతుడు, నీ దేహం ధరించిన వాడు భగవంతుడు, ఈ దేహం ధరించిన వాడు భగవంతుడు, ఆ దేహం ధరించిన వాడు భగవంతుడు. అన్ని పిడతలు మట్టిలతో మట్టితో తయారైనవి. ఈ దేహాలన్నీ ధరించిన వాడు భగవంతుడు అనే అనుభవం ఉన్నప్పుడు ఇంకా జ్ఞానం తప్పించి అజ్ఞానం ఎక్కడ? క్యాష్ డౌన్ చేయటం. ఇక మేము ఏదో చెబుతాం, ఇక్కడ ఇంటికి వెళ్ళి మీరు ముక్కు మూసుకోండి అంటే ఏంటి అది టీచింగ్? అది మనం నిజంగా చనిపోవటం అంటే గాలిపోవటం. మనం నిజంగా గాలి అయితే గాలిపోయినప్పుడు మనం పోతాం. నిజంగా మన శరీరం అయితే శరీరం పోయినప్పుడు మనం పోతాం. చనిపోవటం అంటే ముక్కులో గాలి బయటికి పోవటం అంతే కదా. ఆ గాలి అనుకోండి మనం, అది పోయినప్పుడు నిజంగా పోతాం, అది కాదు కదా. అది కాదుపోయినప్పుడు, అది పోయినప్పుడు మనం పోవం. అంటే రమణ మహర్షి గారు కథ చెప్పారు, కల్పతరువు అంటే కోరిక నెరవేరుస్తుంది, అది కల్పతరువు అంటారు. అంటే మనం ఏ కోరిక అడిగితే అది ఇస్తూ ఉంటుంది. ఏది ఆ కల్పతరు? ఆడు తపస్సు చేయడానికి కూర్చున్నాడు కల్పతరు సాధించటానికి. ఆడు అనుకున్నాటిని ముందే, అలా అనుకోవటాలే ప్రమాదాలు. వాడు ముందు అనుకున్నాడటం, ఒక 5 సంవత్సరాలైనా తపస్సు చేసి భోజనం మానేయాలి, గాలి పీల్చుకుంటూ ఏదో నీళ్లు తాగుతూ 5 సంవత్సరాలైనా తపస్సు చేస్తేనే కానీ కల్పతరు మనకు దొరకదు. సరే ఆడు తపస్సు కూర్చున్నాడు, ఆడు ఏమనుకుంటున్నాడు, ఒక 5 సంవత్సరాల వరకు మనం తపస్సు చేస్తేనే కానీ కల్పతరు దొరకదు అనుకున్నాడు. భగవంతుడు ఏం చేశాడంటే, ఇది తపస్సు చేయడం ప్రారంభించిన 5 నిమిషాల్లో కల్పతరు ఇచ్చేశాడు. ఇదేంటి, 5 సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ మనకి ఇది రాదు, 5 నిమిషాలకే ఇచ్చేసాడంటే బయటపడేసాడంట. మన పని జ్ఞానం ఇచ్చినా వచ్చి పుచ్చుకునేలా లేము మనం. అది జ్ఞానం ఒకవేళ వచ్చినా పుచ్చుకునేలా లేము, ఒక దేవుడు ఇస్తానన్నా పుచ్చుకునేలేదు. భగవంతుడు నిజంగా 5 నిమిషాలకి ఇచ్చాడటండి. ఏంటి 5 సంవత్సరాలకని రాదు ఇది, 5 నిమిషాలకి ఇచ్చేసాడని అది బయటపడేసాడని కలుపుతారు. సేమ్ మన పరిస్థితి కూడా అలాగా లోపల ఈశ్వరుడు ఉన్నాడు, నేను తెలుసుకుంటాను అంటున్నాడు. నువ్వు నన్ను తెలుసుకొనే తలంపులో చేసాడు వాడే. వాడు సహాయం తీసుకుని, వాడు సహాయం అక్కడ లేకుండా వాడు నన్ను తెలుసుకోగలనని ప్రశ్న అడుగుతున్నాడు. లోపల ఉన్నాడు, నన్ను తెలుసుకో అంటున్నాడు అట్ని. వాడు ఎవడండి? లోపల ఈశ్వరుడు అంటున్నాడు అట్ని, నన్ను తెలుసుకొని బుద్ధిని కలగజేసాడు ఎవడు? వాడే. ఎవడైతే నీకు ఆ బుద్ధిని కలగజేస్తున్నాడో వాడు సహాయం లేకుండా వాడిని తెలుసుకుంటాను నువ్వు అడిగే ప్రశ్న అలాగా ఉంది. వాడి సహాయం వల్ల వాడిని తెలుసుకోవాలని బుద్ధి కలిగిందని వీడికి తెలియటం లేదు. ఎవరికి? వీడికి తెలియటం లేదు, సైతాన్ని తలంపుకి తెలియటం లేదు. అయినా వాడు ఏమనుకోడు, మన సహాయం వల్ల వీడికి తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుందని మట్టికి వాడు ఏమనుకోడు. వాడు అనుకోరు, ఉంటారంతేగాని వాడు అనుకోరు. ఒకసారి తల్లి పిల్లల్ని నేర్చుకుంటున్నాడు, ఒక్క తాపు తను కాలుతో తనుతాడు తల్లిని. అయితే ఆడి అది తల్లి ఏమనుకోదు చైతన్యం కూడా. నా సహాయంతో నన్ను తెలుసుకోవాలి, నీకు బుద్ధి కలిగితే నేను స్వతంత్రంగా తెలుసుకోవాలని ఆ బుద్ధి కలుగుతాను, నేను స్వతంత్రంగా ప్రయత్నం చేస్తున్నా అనుకున్నా వీడు అనుకున్నా అలాగా చైతన్యం అనుకోదు. నా సహాయం వల్ల వీడు ఎలా అనుకుంటున్నాడన్న సంగతి మర్చిపోయినది చైతన్యం అనుకోదు. అనుకోవటం ఒక తలంపు, వారు ఉంటారు కానీ ఏం అనుకోరు. ఉండేది చైతన్యం, అనుకునేది మనస్సు, అది నశిస్తేనే కానీ చైతన్య అనుభవం కలగదు. అంటే వాడు లోపలరా లోపలకరా లోపలకరా అంటున్నారు. లోపల ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? లోపలకరా లోపల. నీకు లోపలికి వెళ్ళాలనే బుద్ధి ఎవరో ఎవరి దైవాలు కలుగుతుంది? వారి దైవాలే కలుగుతుంది. వారి సహాయం లేకుండా తెలుసుకోవాలని అని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏంటి? బయట నుండి లోపలికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నించాలి. వారు లోపల నుంచి రాండి రండి అంటున్నారు. లోపల నుంచి రండి అంటున్నారు. నువ్వు గడప దాటి లోపలికి వెళ్ళకుండా నువ్వు బయట నుంచి ఉన్నావు. నువ్వు లోపలికి వెళ్ళటానికి వారు రండి 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 అంటున్నారు. దయచేయండి దయచేయండి అంటున్నారు లోపల వారు. నువ్వు లోపలికి వెళ్ళాలి కదా, నువ్వు అక్కడే నిలబడి అక్కడే నిలబడుతున్నావు. లోపలికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్రయత్నం రవంతా ముళ్ళంతా చేసి సరిపోదు. వారు లోపల ఉన్నారు, నువ్వు బయట ఉన్నావు. ఆ లోపలికి వెళ్ళే పని ఊరికే రవంత ప్రయత్నం చేస్తే సరిపోతుంది నీకు. వారు లోపల నుంచి పిలుస్తున్నారు, వారు ఆహ్వానం ఎప్పుడైనా ఉండనే ఉంది. లోపల ఆహ్వానిస్తున్నాడు, లోపల ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం రవంత చెయ్యి. భగవద్ అనుగ్రహం ఉంటే, భగవంతుని దయ ఉంటే గడపను దాటం ఎంత తేలుకు, మాయని దాటం కూడా అంతే తేలిక. వారికి సరిగ్గా మర్యాద మర్యాదలు చేయలేదు, వీరికి సరిగ్గా మర్యాదలు చేయలేదు. వారేమనుకుంటారు వీరేమనుకుంటారు అనుకుంటాం అనుకోండి మనం. వారికి సరిగ్గా మనం మర్యాదలు చేయలేదు, వీరికి సరిగ్గా మర్యాదలు చేయలేదు. వారేమనుకుంటారు వీరేమనుకుంటారు అని ఎవరు అనుకుంటుంది? నేను అనుకుంటాను. వారు ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. వీరు ఎక్కడున్నారు? నేను ఆ నేను అనిపోతే వారు లేదు వీరు లేదు. అప్పుడు మీకు అర్థం కాకపోతే కోటి జన్మలు ఎత్తితే మీకు జ్ఞానం రాదు. వారు బయట లేరు, నేనులో ఉన్నారు. వీరు బయట లేరు, ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. వారేమనుకుంటారు వీరేమనుకుంటారు వారేమనుకుంటారు వీరే వారు వీరు ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. నేను నేను అడిగిపోతే వారు లేరు వీరు లేరు, లోకం లేదు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. నీకు అసలు కులువులు నీకు అర్థం కాకపోతే, నీకు కోటి జన్మలు ఎత్తినా నీకు సాధన చేసినా నీకు జ్ఞానం రాదు. ఏ గొప్ప నొప్పి కాదు ఇది. అసలు ఇంకోటి మన మన మనలో లోపం ఎక్కడుందంటే, మనలో నెగిటివ్ యాక్షన్ ఉంటుంది. నెగిటివ్ యాక్షన్ అంటే శుభం మీద కోపం వస్తే పుల్లం పార్టీ, పుల్లం మీద కోపం వస్తే శుభం పార్టీ. ఈ కింద నేను కల్పించి గొడవలండి. శుభం మీద కోపం వచ్చేసింది అనుకుని పుల్లం మంచిది కాకపోయినా పుల్లం పార్టీ, పుల్లం మీద కోపం వచ్చింది అనుకుని శుభం మంచిదా ఒక్కర్లేదు శుభం పార్టీ. కానీ మన ఇండియాలో ఓట్లన్నీ కూడా అంతే. కాంగ్రెస్ మంచిదా ఒక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ మీద కోపం వచ్చిందని కాంగ్రెస్ ఓట్లు వేయటం. కాంగ్రెస్ మీద కోపం వచ్చిందనుకోండి తెలుగుదేశం పార్టీ మంచిదా ఒక్కర్లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఓటేసి కూడా ఎవడో ఒక్కరు లేడు. నెగిటివ్ ఓట్లు ఇండియాలో పడి ఉన్న నెగిటివ్ ఓట్లు, స్నేహాలు కూడా నెగిటివ్. నీకు నెగిటివ్ యాక్షన్ ఉన్నంతకాలం నీకు జ్ఞానం రాదు. నెగిటివ్ యాక్షన్, నెగిటివ్ థింకింగ్, ఈ చిన్న విషయం నీకు అర్థం కానప్పుడు నీకు జ్ఞానం ఏంటి? అది నెగిటివ్ థింకింగ్ నిలబడదు. నీకు వీడి మీద కోపం వచ్చేవాడు ఓటేసేవాడు ఎమ్మెల్యే అవుతాడు, నీకు కలిసి వచ్చేది ఏంటి? నీ సుబ్బారావు సుబ్బారావు లాగానే ఉంటాడు. ఇంతవరకు ప్రపంచంలో ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల, నెగిటివ్ యాక్షన్ వల్ల ఎవడు జ్ఞాని కాలేదు. పెద్ద కోడల మీద కోపం వస్తే చిన్న కోడల పార్టీ, చిన్న కోడల మీద పార్టీ వస్తే పెద్ద కోడల పార్టీ. ఆ పెద్ద కోడలు మంచిదా ఒక్కరే, చిన్న కోడల మీద కోపం వస్తే నీ పెద్ద కోడల తరపుకి వెళ్ళిపోతుంది అత్తగారు. ఆ ఉన్న ఎకరం దానికి రాసేస్తుంది. ప్రేమ అక్కర్లేదు, ఆవిడ మీద ఇష్టం మీద రావటం కదా, ఈవిడ మీద కోపం లేదు. మనం చేసే పనులని తింగర్ అదే ఉన్నదే లోపల తింగర్ నేను, ఆ తింగర్ నేను మంచి పనులు ఎక్కడ చేస్తాను, ఇటువంటి పనులు చేస్తాను. ఆ చెంగర్ నేనికి సమాన దృష్టి వస్తుందా, సమబుద్ధి వస్తుందా, దానికి ప్రేమ చెంగర్ నేను ఏం ప్రేమిస్తుంది, ఎవరిని ప్రేమిస్తుంది, చెంగర్ నేనికి సమర్థం వస్తుందా, దాని చెంగర్ నేనికి శ్వాసం కావాలా, సమాన దృష్టి చెంగర్ నేనికి ఎక్కడ వస్తుంది? కొన్ని చెనుకోవాలి ఏదైనా పొరపాటు చేస్తుంది అనుకోండి, ఆ చెంగర్ నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయదు. ఏంటంటే దీనికి అసలు ఎడ్యుకేషన్ ఉంటే కదా. అప్పుడు వాడు లోపలికి రమ్మంటున్నాడు. వాడు నువ్వు అనుకున్నట్టు లేడు, వాడు వాడు ఉన్నాడు కానీ నువ్వు అనుకున్నట్టు మటుకు వాడు లేడు, ఉన్నాడు అక్కడ ఉంటాం. కానీ నువ్వేమనుకున్నావు వాడు ఎలా ఉంటాడో అనుకున్నావు అలా లేడు. వాడు సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి, నిజంత. నీకు అసాధ్యం ఉంది కానీ వాడికి అసాధ్యం అంటూ ఏమి లేదు. అంటే నీకు లోపల నుంచి అది నీలో హృదయంగా లోపలండి, అది లోపలండి నేను పిలుస్తాను. లోపలికెళ్తాను కొంచెం ప్రయత్నం చేయటమే, లోపల లోపలికి వెళ్ళాలనే ప్రయత్నం చేయటం మొదలుపెట్టావనుకో అది కూడా అనుకో, లోపలికి రమ్మని పిలుస్తుంది, నువ్వు లోపలికి వెళ్తానికి ప్రయత్నం మొదలుపెట్టావనుకో అది కూడా నేను తెలియజేయట్లేదు కాదు, అది కూడా వాడు అనుగ్రహం. అది కూడా అంతా, అది అంతా అనుగ్రహమే, అంతా దయే, అంతా ఆత్మే, అంతా చైతన్యమే. ఒకవేళ లోపలికి పిలుపు అందినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసావనుకో నీ తెలివితేటలు, అది కూడా వారి దయ వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి అంతా అది ఉన్నదేది. భగవాన్ ఎవరైనా అడిగేవారు చైతన్యం ఉందా అని, చైతన్యం ఉందని ఆయన చెప్పేవారు కదా, ఉన్నదేది అంటే ఇంకా తప్పించేది లేదని. అంటే భగవాన్ చెప్తుంటారు మీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తే ఎవరి మీద కోపం పెట్టుకోకండి, మీ మీద మీ మీద మీరే కోపం పెట్టుకోండి, ఆ దొంగరైన మీద కోపం పెట్టుకోండి. అంటే రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. మిమ్మల్ని చూసి నా ముఖం ఎట్లు పెట్టుకోండి, నేను నన్ను చూసి మీ ముఖం ఎట్లు పెట్టుకుంటే ఇంకా ముచ్చట్లు ఏమున్నాయి? రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు రెండు చేతులు కలిస్తే చప్పట్లు. ఇక్కడ భగవాన్ ఏమన్నారంటే, నేను నేను ఎలా అనుగ్రహిస్తున్నాను అలాగే నన్ను తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నప్పుడే ముచ్చట్లు చప్పట్లు లేదా సున్నా. ఈశ్వరుడికి తెలియబడాలని ఎలా వేదన పడుతున్నాడు ఆయన తెలుసుకోవాలి. వేదన ఉన్నప్పుడే సక్సెస్ అవుతున్న పని. రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. రెండు చేతులు కలవకపోతే చప్పట్లు లేవు, రెండు మనసులు కలవకపోతే ముచ్చట్లు లేవు. అలాగే నీ లోపల ఆ తెలియబడాలనే కాంక్ష, తెలియబడే వస్తువుకి ఎంత ఉందో తెలుసుకోవాలనే కాంక్ష ఎలా ఉన్నప్పుడు అప్పుడు నీకు యూనిటీ వస్తుంది. అప్పుడు అదే నీవు, ఇదే నీవు. కొంతమంది బాగా స్నేహంగా ఉన్నవాడు ఎలా చెప్తారంటే, వారు చెప్తే ఏం చెప్పటం ఏం చేయడం అలా చేయ. కొంతమంది బాగా స్నేహంగా ఉన్నవాడు ఎలా చెప్తారంటే, వారు చెప్తే ఏం చెప్పటం ఏం చేయడం అలా చేయండి అంటారు. ఆ స్నేహం అంటే స్నేహితుల లక్షణం ఏంటంటే శరీరాలు ఏగా ఉంటాయి, మనసు ఒకటిగా ఉంటుంది, అదే స్నేహం. ఆ మనసు ఒకటి అయినప్పుడు వాడికి వచ్చే కష్టం వీడు అనుకుంటాడు, వీడికి వచ్చి ఏదైనా కష్టం వస్తే వాడు అనుకుంటు, వాడికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి తనకే వచ్చింది అనుకుంటాడు. ఆ స్నేహితుల మధ్య అవినాభావ సంబంధం, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇది ఫ్రెండ్ ఇన్ నీడ్. అంటే స్నేహం అంటే ఏమి లేదు, స్నేహం అంటే మనసు ఒకటి ఉంటుంది, శరీరాలు రెండుగా ఉంటాయి, అంతకంటే అది స్నేహం. దుర్యోధను గురించి కర్ణుడికి చెప్తారు, వాడితో నీకు స్నేహం ఉంటాడు, అయిపోయింది అయిపోయింది, ఇంతకాలం స్నేహం చేసాం, ఈ కష్టకాలంలో మటుకి దుర్యోధను నేను విడిచిపెట్టాడు కాదు. మీరు దుర్యోధను అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్తున్నాడు, కానీ ఈ పరిస్థితిలో వాడిని నేను విడిచిపెట్టినాడు, ఎట్టి పరిస్థితిలో వాడిని విడిచిపెట్టినాడు, అది స్నేహం. ఈ కృష్ణుడు మాయ మాటలు చెప్పాడు అడికి, అది ఇదే మాయదేవుడు. ఎవరికి ఆ కర్ణుడికి ఏం చెప్పాడు, ఎందుకు ఆడుకోవడం తిరుగుతాడా, పదవలేదు నీకు పడేస్తాడు, ఈ స్నేహాన్ని విడిచిపెట్టుకుని పదవి ఇచ్చిన వద్దు బాబు అన్నాడు. మంచి చెడ్డ అయిపోయింది, ఆ స్నేహం విడిచిపెట్టినాడు. అలాగే గాంధీ గారు కూడా కృష్ణుడిగా ఏం చేశారంటే, పాకిస్తాన్ జిన్నా వాళ్ళు వచ్చింది, అలా మన భారత మన దేశం ఒకటి రెండు మొక్కలకి నిడిపోయింది, భారతదేశం ఒకటి, పాకిస్తాన్ రెండు ఇండియా. ఇప్పుడు అందుకే ఇండియాని కొంతమంది హిందుస్థాన్ అని పేరు పెట్టమంటున్నారు, ఒకటే దేశం రెండు మొక్కల కింద విడిపోయింది. ఈ పాకిస్తాన్ రావడానికి కొంతమంది ముస్లింలు, ఈ ముస్లింల నాయకుడు జిన్నా, జిన్నా కారణం. ఈ పాకిస్తాన్ విడదీసేయడానికి మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడదీసేయడానికి జిన్నా కారణం. గాంధీ గారు కృష్ణుడు ఏ పని చేశాడో కర్ణుడి దగ్గరికి వెళ్ళి గాంధీ గారు కూడా అదే పని చేశారు, స్వయంగా జిన్నా ఇంటికి వెళ్ళిపోయి ఆయన తెలవకుండా ఆ ప్రధానమంత్రి నువ్వే చేసుకుంది కానీ దేశాన్ని ఎడగొట్టద్దన్నాడు. ఇప్పుడు నేను దేశాన్ని ఎడగొట్టాను అనుకోండి, మరి హిందువులందరూ మెజార్టీ కదా, నాకేదో పదవి ఇచ్చి పది రోజుల్లో తీసేస్తే మరి నా పాకిస్తాన్ ఏమవుతుంది బాబు, నీ పదవి నాకు వద్దన్నాడు. గాంధీ గారు మీరంటే నాకు పూజ్యభావం ఉంది, అసలు మరి మీరు మా ఇంటికి రావటమే విశేషం, మీరంటే నాకు గౌరవం ఉంది, నిజంగా గౌరవం ఉంది. గాంధీ గారు పోయినప్పుడు జిన్నా ఏడ్చాడు, పాపం రాజకీయంగా విరోధంగా ఉన్నా ఏడ్చాడు. కొంతమందికి ప్రైవేట్, అసలు గొప్పవాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ప్రైవేట్ ఒపీనియన్స్ వేరుగా ఉండొచ్చు, నా అభిరుచులు వేరుగా ఉండొచ్చు, మీ అభిరుచులు వేరుగా ఉండొచ్చు, కానీ ఒక మనిషిని చూసేటప్పుడు మనం వ్యక్తిగత అభిరుచులను బట్టి చూడకూడదు, జనరల్గా చూడాలి. నేను మీ వంక చూస్తున్నాను అనుకోండి, మీ ప్రైవేట్ మీ అభిరుచులు వేరుగా ఉండొచ్చు, నా అభిరుచులు వేరుగా ఉండొచ్చు, కానీ మీ ఔన్నత్యాన్ని చూసేటప్పుడు జనరల్గా చూడాలి. అలాగే జిన్నాకి గాంధీ గారికి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రైవేట్ ఒపీనియన్స్ వేరు, ఇద్దరు అభిప్రాయాలు, కానీ గాంధీని చూసినప్పుడు జనరల్గా చూడగలిగాడు జిన్నా, అందుకే ఆయన పోయినప్పుడు ఏడ్చాడు నిజంగా. అది ఇప్పుడు ఇంతకు ఎందుకు, అది స్నేహం. ఎవరిది? కర్ణుడు. ధర్మరాజు కూర్చున్న కుర్చీలో నిన్ను కూర్చోబెడతా అన్నాడు కృష్ణుడు, గాంధీ గారు జిన్నాకి చెప్పినట్టు నువ్వు అన్నాడు, అది స్నేహం. అనుగ్రహం లేకపోతే అన్వేషణ చేయాలనిపించదు అయ్యా. రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. అలాగే లోపల నుంచి ఆ వస్తువు తెలియబడాలని, నీకు తెలియబడాలని అది ఎలా అనుకుంటుందో తెలుసుకోవాలని కూడా నీకు కూడా ఉండాలి. అప్పుడు రెండు, ఆ రెండు ఉన్నప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే ఆత్మానుభవం, ఆత్మ నీకు ఎలాగైతే తెలియబడాలని అనుకుంటుందో నువ్వు కూడా దాన్ని తెలుసుకోవాలని అనుకుంటేనే ముచ్చట్లు చప్పట్లు రెండు సమానంగా ఉండాలి. ఇంత గొడవ విన్నాక వీడేమంటున్నాడు తెలుసండి, ఇంతకీ జ్ఞానం కలగాలంటే గురువు అవసరం అంటున్నాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పేది ఏంటి? ఆడికి పాపం ఆడి తెలివితేటలను బట్టి ఆడికి పొందాలను. ఇంత గొడవ చెప్పుకొచ్చాక మళ్ళీ అడిగి ప్రశ్న ఏంటి? గురువు గారు సహాయం అక్కర్లేదు. అంటే రమణ మహర్షి గారు కూడా బాహ్య గురువు లేకపోయినా అరుణాచలేశ్వరుడు గురువు అయిన. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారు మెడ్రాసులో ఏం చెప్పారంటే, గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందొచ్చు అని చెప్పారు. అది ఎవరో తప మోసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? భగవాన్ దగ్గరికి మోసుకొచ్చారు తప. ఏమనంటే వాళ్ళ జేకే గారు ఇలా అంటున్నారు. అప్పుడు భగవాన్ ఒక మాట చెప్పారు, ఒకవేళ జేకే గారికి గురువు అవసరం లేకుండా జ్ఞానం వస్తే రావచ్చు, కానీ ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదని ఆయన ఎలా చెప్పటం, ఆయన చెప్పటం ఏంటి? అది ఎలా సాధ్యం? ఒకవేళ ఆయనకి అక్కర్లేకపోవచ్చు గురువు, ఇతరులకు ఎవరికి గురువు అక్కర్లేదని చెప్పడానికి ఆయన ఎవరు అన్నారు భగవాన్. అంటే గురువు యొక్క అవసరాన్ని అంగీకరిస్తున్నారు. అంటే ఏమీ లేదు, మన భగవంతుడిని హృదయపూర్వకంగా ఆరాధించగా ఆరాధించగా ఆ భగవంతుడే మనకి కాళ్ళు చేతులు తొడుక్కుని గురు రూపంగా వస్తాడు. ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. ఈశ్వరుడు నా గురువు, నా ఆత్మ నా ఒకటి. ఈశ్వరుని అనేక జన్మలు ఆరాధించగా 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 ఆయనే కాళ్ళు చేతులు తొడుక్కుని శరీరాన్ని తొడుక్కుని గురు రూపంలో దర్శనమిస్తాడు. గురువు వేరు, చైతన్యం వేరు, ఆత్మ వేరు, దేవుడు వేరు కాదు. ఇవన్నీ పర్యాయపదాలు. ఇందుకే అడిగి చెప్పమంటాడు గురువు ఉండాలా, మళ్ళీ ఇంకోటి అడుగుతున్నాడు ఉంటే ఎంతకాలం ఉండాలా గురువు అని. ఆ గురువు అవసరమా? ఒకవేళ అవసరం అయితే ఎంతకాలం డాక్టర్ గారు, ఎంతకాలం డాక్టర్ గారు ఎంతకాలం అవసరం అంటే ఇటు జబ్బు తగ్గే వరకు అవసరం. ఇటు జబ్బు తగ్గేది లేదు కాబట్టి డాక్టర్ గారు వృధా అవుతారు. ఈ చర్మం కాదు ఎలాగ తగ్గదు, కేరాఫ్ అడ్రస్ డాక్టర్ గారు. గురువు అవసరమా? గురువు అవసరం అయితే ఎంతకాలం అవసరం? భగవాన్ చెప్తున్నారు, భగవాన్ స్పష్టంగానే చెప్తున్నారు, నిస్సందేహంగా చెప్తున్నారు, సందేహరహితంగానే చెప్తున్నారు. గురువు ఎంతకాలం అవసరం అంటే నీకు వ్యక్తి భావన ఉన్నంతకాలం, దేహమే ఆత్మ అనుకున్నంతకాలం, దేహమే సత్యం అనుకున్నంతకాలం, దేహమే సర్వస్వం ఉన్నంతకాలం, నీకు దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం గురువు అవసరమే. స్పష్టం అవసరమేమో అంటలేదు, అవసరమే కాబోసి మాట్లాడక లేవు. రోగం ఉన్నంతకాలం వైద్యుడు అవసరమే, అజ్ఞానం ఉన్నంతకాలం, అవిద్య ఉన్నంతకాలం గురువు అవసరమే. భగవాన్ చెప్తున్నారు చూడు, నువ్వు ఆత్మ, నువ్వు ఆనంద స్వరూపుడు, నువ్వు ఆనంద స్వరూపుడు. ఎప్పుడు కూడా ఆనందం అఖండ వస్తువులో ఉంటుంది, ఖండఖండ వస్తువులో ఆనందం ఉండదు. ఆనందం అఖండంగా ఉంటుంది, అఖండంగా ఉండేది చైతన్యమే. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఆత్మవే, నువ్వు చైతన్యానివే, కానీ దాన్ని నువ్వెవరవు ఆత్మవే, నువ్వెవరవు చైతన్యం, కానీ ఏం చేస్తున్నావు అంటే ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి నీ దేహానికి పరిమితం చేసుకుంటుంది. ఆ పరిమిత బుద్ధి, ఆ హద్దులతో కూడిన బుద్ధి, ఆ పరిమితులతో కూడిన బుద్ధిని ఊరగొట్టడానికి గురువు అంశం. వండర్ఫుల్ టీచింగ్. నువ్వు చైతన్యానివే, నువ్వు చైతన్యానివే, ఒకటి తెలియపోయి నీకు పర్లేదు, దాన్ని ఏం చేస్తున్నావు చైతన్యాన్ని తీసుకొచ్చి దేహానికి పరిమితం చేస్తున్నావు. దేహమే చైతన్యం అనుకుంటున్నావు, దేహానికి పరిమితం చేస్తున్నావు. నువ్వు ఆత్మవే కానీ ఆత్మ దేనికి పరిమితం చేస్తున్నావు? దేహానికి. నువ్వు ఆత్మవే కానీ దేహానికి పరిమితం చేస్తున్నావు, అంటే దేహమే ఆత్మ అనుకుంటున్నావు. ఆ బుద్ధి నీకు పోయే వరకు, ఆ బుద్ధి నశించే వరకు, దేహాత్మ బుద్ధి నశించే వరకు నీకు గురువు అవసరమే. ఆ దేహాత్మ బుద్ధి పోయిన మరుక్షణంలో నువ్వు చైతన్య స్రవంతులు ఐక్యమైపోతావు. వ్యక్తిగతంగా ఆలోచించే ఆలోచన నశిస్తుంది, అసలు వ్యక్తిపరమైన ఆలోచన నశిస్తుంది ఎప్పుడు నీకు దేహాత్మ బుద్ధి నశించినప్పుడు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఈశ్వరుడి మీద ఆప్యాయత కలిగినా, ఈశ్వరుడి మీద భక్తి కలిగినా అది కూడా ఆయన దయ. ఒకవేళ నీకు నిలకడలేని భక్తి నిలకడైంది అనుకోని అది కూడా. అంటే ఇక్కడ భగవాన్ చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే, నీకు గురువు మీద నీకు ఒక భక్తి కలిగినా అది కూడా గురువు దయ, అది కూడా గురువు దయ. యేసుక్రీస్తు చెప్పాడు, నీ తెలివితేటలను బట్టి తెల్లబడిపోయిన ఒక వెంట్రుకను కూడా నల్లగా చేసుకోలేవు. నీ జుట్టులో ఒక వెంట్రుక కనుక తెల్లబడిపోతే నీ తెలివితేటలను ఉపయోగించి ఒక వెంట్రుకను కూడా నువ్వు నల్లగా చేసుకోలేవు అని యేసు అంటాడు బైబుల్లో. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుందరు. కొంతమంది పేచీలు వస్తే పెంచేస్తూ ఉంటారు, కొంతమంది పేచీలు వస్తే పెంచరు, పరిష్కారం చేయడానికి చూస్తారు. అలా పరిష్కారం ఎవడైతే చేస్తున్నారో వాళ్ళు దేవుని దయకి పాత్రులు అవుతారంటాడు బైబుల్లో. ఆ సమాధాన పరిచేవారు ధన్యులు, వారు ఈశ్వరుని యొక్క దయకి పాత్రులు అవుతారు, ఈశ్వర జ్ఞానానికి పాత్రులు కదా, వారసులు అవుతారు. బైబిల్ వాచ ఈశ్వరుని ఆస్తి కట్టండి, ఈశ్వరుని ఆస్తి అంటే జ్ఞానం, దానికి నువ్వు పాత్రుడు అవటం కాదు వారసులు అవుతావు. అక్కడ దయ చూపించడం కాదు వాడికి, వాడికి మామూలుగా హక్కు ఏర్పడుతుంది, వారసులు అయిపోతాడు వాడు. అంటే రైతు వచ్చేస్తాడు అతను వాడికి, ఎవరు సమాధాన పరిచేవాడికి రైతు వస్తుంది అతను వాడికి.
పెట్టి తిడితే పర్లేదు, కొంతమంది పెట్టకుండా తిడతారు.
పెట్టి తిడితే పర్లేదు, నాలుగు మాటలు కొంతమంది ఏం పెట్టేది ఉండదు, తిట్టేది ఉంటుంది. కొంత అది పెట్టేవాడికి తిట్టే హక్కు ఉంది, కానీ పెట్టినవాడికి తిట్టే హక్కే లేదు అసలు.
ఏ బైబిల్ చెప్పి యేసు చెప్పింది అదే, నువ్వు వారసుడు అవుతావు. సమాధాన పరిచయం మనస్సు కనుక నువ్వు ఉంటే వారసుడు అవుతావు. పాత్రుడు అవుతాం కాదు, వారసుడు అవుతావు. అంటే నీకు రైతు ఏర్పడుతున్నాను. ఆ గురువు పట్ల గురువు దయవల్లే నీకు గురువు ఎందు ఆప్యాయత కలుగుతుంది, గురువు ఎందు ప్రేమ కలుగుతుంది. ఆయన దయవల్లే నీకు ప్రేమ కలుగుతుంది. అంతేకాదు ఆయన పట్ల నీకు శరణాగతి చేస్తావు, పరిపూర్ణ శరణాగతి, జ్ఞానంతో సమానం. ఈశ్వరుని ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం. మన సొంత సంకల్పం అంటే ఏముండదు, ఆయన సంకల్పమే మన సంకల్పం, ఆయన ఇష్టమే మన ఇష్టం. అవి నీకు అసలు దుఃఖం వచ్చే అవకాశమే లేదు. అంటే గురువు చేసే నీకు గొప్ప సహాయం ఏంటంటే, నువ్వు ఆత్మలోనే ఉన్నావు, ఆత్మకు భిన్నంగా ఉన్నావు అనుకుంటావు, నేను లోపలికి పంపించి నీకు అంతర్దృష్టి కలిగించి ఆ భిన్న తలంపు తొలగిస్తా. ఇప్పుడు ఎందుకీ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు దేహాత్మ బుద్ధి ఉంది, దేహాత్మ బుద్ధి ఉంది, నువ్వు ధ్యానం చేస్తావు అనుకో, జపం చేస్తున్నావు అనుకో, జపం చేయటం వల్ల ధ్యానం, మందులు తినటం వల్ల రోగం తగ్గాలి. ఆ మందులు తినటం వల్ల రోగం పెరుగుతుంటే మందులు ఎందుకు? నీకు దేహాత్మ బుద్ధి నశించాలి. నువ్వు జపం చేసి ధ్యానం చేసి దేహాత్మ బుద్ధిని పెంచుకుంటా అంటే జపం ఎందుకు, ధ్యానం ఎందుకని? నీకు జపధ్యానములు దేనికి? జపం చేసి ధ్యానం చేసి దేహమే నేననే బుద్ధి నువ్వు పెంచుకుంటా అంటే, దేహమే సర్వస్వం దేహమే సత్యం అనే బుద్ధి నువ్వు పెంచుకుంటా అంటే, నీకు జపం వల్ల ప్రయోజనం ఏంటి, ధ్యానం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు మందులు ఎందుకు తింటున్నావు? రోగం తగ్గటానికి. రోగం తగ్గకపోయినా పర్లేదు, రోగం పెరుగుతుంట, మందుల వల్ల ప్రయోజనం ఏంటి? ధ్యానం చేసి 4-5 గంటలు ధ్యానం చేసి 5-5 గంటలు ధ్యానం చేసి దేహమే నేననే బుద్ధి పెంచుకుంటా అంటే, ఆ ధ్యానం ఎందుకు చేసినట్టు? సాధన ఎందుకు చేస్తున్నావు? దేహాత్మ బుద్ధి తగ్గటానికి. నీ సాధన వల్ల దేహాత్మ బుద్ధి పెరుగుతుంటే ఇంకా సాధనతో ప్రయోజనం ఏంటి? నువ్వు తినే మందుల వల్ల నీకున్న రోగం పెరుగుతుంటే మందులు వాడటం ఎందుకు దేనికి? ఇది ఇక్కడ సబ్జెక్ట్. నీకు లోచూపు కలగకుండా, నీ ముఖం జ్ఞాన వైపుకి తిరగకుండా, అక్కడ సూర్యుడు ఉన్నా నీ ముఖం అటు తిరగకపోతే ఆయన కనపడ్డు, ఉన్నా కనపడ్డు. అదేవిధంగా నీ హృదయంలోకి నీ ముఖం అటు తిరగకుండా, నీకు లోచూపు కలగకుండా, గంభీరత రాకుండా, ఆ దూరదృష్టి రాకుండా, ఆ అంతర్దృష్టి రాకుండా, నీకు అంతర్ముఖత్వం రాకుండా, నీకు సాక్షాత్కారం రానే రాదు. హై స్కూల్ విద్య నీకు పూర్తవకుండా కాలేజీలో నేను చేర్చుకోరు. నేను ఆ అంతర్ముఖ దృష్టి కలగకుండా నీకు అసలు ఆత్మజ్ఞానం రానే రాదు. అసలు ఆ లోచూపు లేని వాడికి లోపల వస్తువు ఎరుకులోకి రాదు. ఆ లోచూపు కలగజేయడానికి ప్రయత్నం చేసేవాడే గురువు. ఆ లోచూపు ఎవడైతే కలగజేయడవాడు గురువు కాదు, రాక్షసుడు. ఎంతకాలం చెప్పుకుంటావు రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడే? ఏం ఎలా ఎంతకాలం చెప్తాం? ఒక కృష్ణుడు చెడిపోయాడు, ఇంకో కృష్ణుడి కోసం ఎదురు చూస్తాను. మరి ఈ కాలం మాట, ఇప్పుడున్న కాలం మాట ఏంటి? ఈ వర్తమాన కాలం మాట ఏంటి? అసలు మన అందరం వర్తమాన కాలాన్ని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, రైతే బాగా ఎన్నాళ్ళని చెబుతాం వాడు గొప్పవాడని. స్టేట్ బ్యాంకులో ఎంతో డబ్బు ఉంది, నీ దగ్గర ఉన్న డబ్బు ఏంటి? నువ్వు సంపాదించుకునేది ఏంటి? నువ్వు పొందిందేమిటి? నీకు శాంతి ఎంతవరకు అడుగులో ఉంది? స్టేట్ బ్యాంకులో ఎంత డబ్బు ఉంటే సొక్కు నీ జేబులో పైసలు అయినప్పుడు అంచేది లోపల నీ లోపల ఏదో నిజం ఉందంటున్నావు కదా. ఎవరు ఆ ప్రశ్నించేవాడు అంటున్నాడు కదా, నా లోపల ఏదో నిజం ఉందని. భగవాన్ చెప్తాను, ఆ నిజం ఏదో తెలుసుకునే వరకు నీ కృషి అవసరమే. వారి కృప ఎంత ముఖ్యమో నీ కృషి కూడా అంత ముఖ్యం. ఎవరి కృప? నీ లోపల ఉన్న నిజం తాలూకు దాని తాలూకు కృప ఎంత ముఖ్యమో నీ కృషి కూడా అదే భగవద్గీత. భగవద్గీత అంటే ఇదే. కృష్ణుడు ఎవరు? కృప. అర్జునుడు ఎవరు? కృషి. ఈ రెండు ఐక్యమైతే జయం. ఈ రెండు ఐక్యమైతే అయ్యే చప్పట్లు. ఈ రెండు ఐక్యమైతేనే నీకు సాక్షాత్కారం. ఈ రెండు ఐక్యం కాకపోతే నీకు సాక్షాత్కారం లేదు, జ్ఞాన సంపద లేదు నీకు. ఈ రెండు ఐక్యం కాకపోతే నువ్వు సాధన ఎంతకాలం చేసిన ఆత్మ కొంచెం సడన్గా తిరిగిపోవడం. ఇప్పుడు ఓ చెట్టును కొబ్బరికాయ ఉందనుకోండి, అది పక్వానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం 6 నెలలు సంవత్సరం పడుతున్నారు. అది రాలేటప్పుడు 6 నెలలు పట్టదు, రాలేటప్పుడు కొన్ని క్షణాలు రాలిపోతుంది. నువ్వు సాధన చేయడానికే టైం పడుతుంది. కానీ ఆ లోపల ఈశ్వరు నీకు వ్యక్తమైనప్పుడు, లోపల ఆత్మ నీకు వ్యక్తమైనప్పుడు కొన్ని క్షణాల్లో వ్యక్తమవుతుంది ఆనందం. నువ్వు గిస్తాడుతూ అప్పుడే అక్కడే ఎక్కడో దాకా నీ పెళ్ళి ఉంది అనుకోండి, ఆ పెళ్లికి 4 నెలల నుంచి ప్రయత్నం. ఏదో కంత అంటారు, సంత అంటారు, పొంత అంటారు, ఇది ఒక గొడవ కావచ్చు. 6 నెలల పని పెళ్ళి అంచే పోతుంది, 1 గంటలో పెళ్ళి అయిపోతుంది. అన్నం వండటానికి ఎంత టైం పడుతుంది? అన్నం వండటానికి ఎంత టైం? 2 గంటలు 3 గంటలు తింటాం, 5 నిమిషాలు అయిపోతుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, నీ సాధనలో టైం పడుతుంది, కానీ అనుభవం చేపడు క్షణాల్లో. అనుభవం రావటం, ఆనందంలో నువ్వు ఐక్యం అవటం, ఆనంద స్రవంతిలో ఊగిసిరాటం, ఈ భిన్నభావం నశించడం, ఖండభావం నశించడం, అఖండ భావం రావటం, అఖండ భావం వచ్చిన వెంటనే నీకు ఆనందం కలగటం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతుంది. గంటలు పట్టదు, సంవత్సరాలు పట్టదు. ఆ హృదయంలోని శాంతి నీకు ఎప్పుడైనా కొంచెం రుచి దొరికిందా? హృదయంలో ఉంటున్న ఆనందం నీకు కొంచెం రుచి దొరికిందా? టేస్ట్ కొంచెం అందిందా? మళ్ళీ ఎప్పుడు వెళ్తాం, మళ్ళీ ఎప్పుడు హృదయంలో లయమవుతాం, ఎప్పుడు దాని ఆ శాంతి ఎప్పుడు మనకు అనుభవంలో లయం. ఇంకోటి అది అది స్వతంత్రంగా ఉంటుంది. ఆ లోపల వచ్చే శాంతి ఎలా ఉంటుంది? స్వతంత్రంగా మనుషుల మీద కానీ, సంఘటనల మీద కానీ, లోకం మీద కానీ, పంచభూతాల మీద కానీ, లోకాల మీద కానీ, దేవతల మీద కానీ ఆధారపడదు. నేను శంకరాచార్య వారు చెప్పింది చెప్పాం, నీకు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కలిగే ఆనందం వల్ల ఇంద్రుడు కూడా సిగ్గుపడతాడు. అదొక్కసారి నీకు లోపల ఉంటున్న సత్యం నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, అంతకంటే పొందదగింది వేరే ఉండని కానీ, అంతకంటే మనం సాధించవలసింది వేరే ఉందని కానీ, ఏదో వ్యాపకం పెట్టుకుందామని కానీ, అలా ఉండాలని కానీ, ఇలా ఉండాలని కానీ, అలా అనిపించదండి. దీనికి మించింది ఏదో ఉండాలని, దానికి పొందాలని కూడా ఏమనిపించదు. అట్టిదో అయ్యే జ్ఞానం. ట్యాగూర్ అంటాడు, ఎక్కడ జ్ఞానం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, అక్కడ నన్ను మేలుకొలిపో తండ్రి అంటాడు గీతాంజలిలో. ఎక్కడ భయం అంటూ ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉందో, ఓ తండ్రి అక్కడికి నన్ను మేలుకొలిపో. ఓ తండ్రి నన్ను అక్కడికి మేలుకోవడానికి సహకరించు. నువ్వు నా ప్రయత్నం ఒకటే సరిపోదు. భయం ఎలా ఉంటుందో తెలియని స్థితికి నేను మేలుకోవటానికి నువ్వు నాకు సహాయ సహకారం లభించు తండ్రి. ఎవరిని ప్రార్థిస్తున్నాడు? ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడు. ఇది గీతాంజలి ఒక వాక్యం. అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ గురువు పెడతా, వేదాలు 4 వేదాల సారం పెడతలో పెడత కదా. ఇప్పుడు నా చెట్టపద్య గారి భగవాన్ చూడటానికి వచ్చేవారు రమణాశ్రంలో, అంతేవాసి 4-5 నెలలు రమణాశ్రంలో ఉన్నారు. ఎవరు? చెట్టపద్య. ఈ పెడత కథ చెప్పినవండి, ఇంకో కథ చెప్పినవండి, భగవాన్ శ్రీలో ఊగుతూ ఊగుతూ చెప్పారు, డ్యాన్స్ చేస్తూ చెప్పారు. ఆయన మన పార్లమెంట్ మెంబర్ చేశారు చెట్టపద్య, హరీంద్రనాథ్ చెట్టపద్య, హరిన్ హరిన్ అనేవారు. ఏ మాట చెప్పినా శరీరం కూడా కాళ్ళు చేతులు తిప్పుతూ చెప్పేవాడు. ఎవరు? చెట్టపద్య. ఆయనే పెడత కథ రాశారు. నెహ్రూ గారికి వంటింటి మనిషి, సరోజినీ నాయుడు గారికి తమ్ముడు, రమణ మహర్షి గారికి అంతేవాసు. అంతేవాసు అంటే వాళ్ళు ఇంట్లో మనిషితోడు సమానం, పరాయి వాళ్ళు కాదని. మనం ఎప్పుడైనా భగవాన్ దగ్గర బుడబొక్కల మాట మాట్లాడుతున్నావు అనుకోండి, అనుకోండి ఎప్పుడైనా బుడబొక్కలు మాట్లాడుతున్నావు అనుకోండి, బుడబొక్కల మాట, ఆయన బుడబొక్కల మాట అనడం, నువ్వు చెప్పే మాటలు జ్ఞానమా? అది భయం. మనం భగవాన్ దగ్గర ఏదైనా బుడబొక్కల మాటలు వేసి కూర్చొని మాట్లాడుతున్నావు అనుకోండి, అవి బుడబొక్కల మాటలు అని ఆయన అండవు, అలాగండవు. నువ్వు చెప్పే మాటలు అది జ్ఞానమా? అంటే అది అజ్ఞానం అని చెప్పటం. వారికి వీరికి కనపడ్డారండి, వీరికి వారికి కనపడ్డారండి అని ఏదో చెప్తారు కదా. అక్కడ ఈ బూజి కనిపించిందని కుంకుమ రాలిపోయింది, ఈ మాటలు ఏమైనా చెప్తా అనుకోండి, ఏమంటుంది జ్ఞానమా? ఎక్కడో విభూతి రాలుతుంది, నేను వెళ్ళి చూసావు, అది చూసేవాడు ఎంత సత్యం, ఆ విభూతి అంత సత్యం. భగవాన్ ఏమంటారంటే, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఇలా మాట్లాడుతున్నాం, మనం ఇలాగ అంటాం జనరల్గా, అసలు మనకున్న వ్యవహారంలో భగవాన్ అలా అంటారు. అది జ్ఞానమా? నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా? అంటే అది జ్ఞానం కాదని చెప్పటం. జ్ఞానం కాదని చెప్పాలి. అది జ్ఞానమా? అంటే జ్ఞానం కాదని, అది జ్ఞానమా?
వేదం ఒకటి చెబుతుంది, మీరు అశ్రుతిని వినకండి, శృతి వినండి అని. ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి.
శృతి ఏమని చెప్పింది? శృతి అంటే, శృతి ఏమని చెప్పింది? శృతి అంటే జ్ఞానం. శృతి ఏమని చెప్పింది? వింటే జ్ఞానం గురించి. అశ్రుతి గురించి వినకు. ఒక జ్ఞానం గురించి వినమనుకో, అజ్ఞానం గురించి వినకు. జ్ఞానం గురించి వినమని చెప్పింది శృతే, అజ్ఞానం గురించి వినొద్దని చెప్పింది శృతే. జ్ఞానం గురించి వినమని చెప్పేది జ్ఞానమే, అజ్ఞానం గురించి వినొద్దని చెప్పేది జ్ఞానమే. నువ్వు శృతి గురించి విను, అశ్రుతి గురించి వినకు అని శృతే చెబుతాను.
ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క మాట గుర్తుపెట్టి ఇంటికి వెళ్ళిపోండి. ఇది వేదం చెప్పింది, మీరు అశ్రుతి వినకండి, శృతి వినండి. అంటే అర్థం ఏం చెప్పమంటారండి? శృతి అంటే జ్ఞానం, శృతి అంటే జ్ఞానం, అశ్రుతి అంటే అజ్ఞానం. జ్ఞానం కానిది అజ్ఞానం. మీరు అశ్రుతిని వినకండి, అసలు వినకండి కనీసం. ఎవరైనా అజ్ఞానం గురించి చెప్తే అంటే దిగిసెట్టిపోండి, అసలు పేచీలు ఎక్కడ దిగిసెట్టిపోండి. మీరు అశ్రుతి వినకండి అసలు, అంటే శృతి వినండి. శృతి అంటే, శృతి అంటే వేదం, వేదం అంటే జ్ఞానం. మీరు శృతి వినండి అంటే జ్ఞానం వినండి, అశ్రుతి వినద్దు. అంటే అశ్రుతి అంటే జ్ఞానం కానిది, జ్ఞానం కానిది ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం కనీసం శ్రవణం చేయకండి. మీకు కాఫీ దొరకటం లేదని ఎండ్రిని తాగుతారు ఎవరైనా? అది కదండి, మీకు పొద్దున్నే కాఫీ దొరకలేదని, పాలు తీసుకురావడం ఆలస్యం కానీ, ఏదో కాఫీ దొరకటం లేదు, ఇప్పుడు ఎండిన డబ్బా ఎదుర్కొన్నాం కానీ ఎండ్రిని తాగుతారా? మీకు శృతి వినే అవకాశం లేదనుకోండి, జ్ఞానం వినే అవకాశం లేదనుకోండి, అవకాశం లేదని అశ్రుతి వినకండి, అజ్ఞానం గురించి వినకండి. ఇది వేదం చెప్పింది. ఎందుకంటే ఏం కావాలి? వైభవం చూడండి. అది వినొద్దా, అశ్రుతి వినొద్దు, లేచి వెళ్ళిపోమని చెప్పాడు వేదం. అది శృతి వినండి. ఆ ఋషి ఎంతో దయామయుడు అనిపిస్తుంది మనకు. అంటే వినగ, అజ్ఞానం గురించి వినగలిగా బ్రహ్మదేవుడికనే రిమ్మతుడునని. అంటే హిట్లర్ చెప్పాడు ఈ సిద్ధాంతం, రెండో ప్రపంచ యుద్ధానికి కారణం హిట్లర్. వాడు ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైనా ఒక అబద్ధం చెబుతానంటే అబద్ధం చెప్పేవారు కూడా సంకోచించకండి, చెప్పండి. ఒకసారి చెప్పండి, రెండు సార్లు చెప్పండి, మూడు సార్లు చెప్పండి, నాలుగు సార్లు చెప్పండి, అలాగైతే 100 సార్లు చెప్పండి. 100 సార్లు చెప్తే కొంతమంది కాయనా, కొంతమంది అయినా, కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా నమ్ముతారు, వాళ్ళు మీ పార్టీలోకి వచ్చేస్తారు అని చెప్పి అబద్ధం చెప్పడానికి మీరు అనుమానించొద్దని హెక్కర్ చెప్పాడు. ఈ మాట మీరు ఒక అబద్ధం చెప్పండి ముందు, ఎవరి వాళ్ళు నమ్ముతున్నారు కనుక రెండోసారి చెప్పండి,
వాళ్ళు ఎప్పుడు నమ్మటం లేదు అనుకో, మూడోసారి చెప్పండి, అలా 100 సార్లు చెప్పండి. 100 సార్లు చెప్తే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా అమ్మాయికి, వాళ్ళే నీ పార్టీని చేరతారు, నీ పార్టీ లేకుండా నీకు ఎలా అభివృద్ధి అవుతున్నాయి? హిట్లర్ సిద్ధాంతం ఇది, నీ పార్టీ దొంగ పార్టీయే, కానీ నీ పార్టీ కూడా జనం ఉండాలి. నీ పార్టీ కూడా జనం ఉండాలంటే అబద్ధాలు చెప్పేనా పార్టీలో చేర్చుకో, లేకపోతే నీకు పార్టీ ఏం బలపడుతుంది, నీ ప్రధానమంత్రి పదవి వస్తుంది. అంటే హిట్లర్ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నేను అబద్ధం చెబుతున్నానని భయపడకు, నేను అబద్ధం చెబుతున్నానని భయపడకు, సంకోచించకు. అలా చెప్పు, 10 మందికి చెప్తాండి, కనీసం 5 మంది నమ్ముతారు, ఆ 10 మందిలో 5 మంది విడిపోతారు, 5 మంది నీ పార్టీలో చేరతారు, నువ్వు అయితే ప్రధానమంత్రి అవ్వచ్చు. అయితే అబద్ధం చెప్పేటప్పుడు నేను అబద్ధం చెబుతున్నాను అనుమానం లేకుండా చెప్పమని, ఇది హిట్లర్ సిద్ధాంతం. కొంతమంది జనం నీకు దొరుకుతారు కదా, వాళ్ళు వేసుకుని ఊరేడవచ్చు. ఇప్పుడు ఈ శృతి ఏమని చెప్పిందంటే, అజ్ఞానం గురించి బోధించేవాళ్ళు బోధిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పడం తప్పు కాదు, వినటం నీది తప్పు, వాళ్ళు చెప్పడం ఎంత తప్పు, వినటం నీది కూడా అంతే తప్పు. ఎవడైనా అజ్ఞానం బోధిస్తున్నాడు అనుకో, ఆడి తప్పు కాదు, వాడి ఎంత తప్పు, వినటం కూడా నీదే అంత తప్పు అజ్ఞానం గురించి. శృతి చెప్పింది, శృతి అంటే జ్ఞానం, నీ వింటావా జ్ఞానం గురించి సేవనం చేయి. అశృతి గురించి, అశృతి గురించి సేవ, అశృతి అంటే అజ్ఞానం, శృతి అంటే జ్ఞానం. శృతి కానిది జ్ఞానం కానిది అజ్ఞానం, శృతి అంటే వేదం అంటే జ్ఞానం, వేదం కానిది అజ్ఞానం. నువ్వు శ్రవణం చేస్తే జ్ఞానం గురించి శ్రవణం చేయి. ఒక ఎవడైనా అజ్ఞానం గురించి శ్రవణం చేయొద్దు, ఎవడైనా చెప్పేవాడున్నా నువ్వు కనీసం శ్రవణం చేయొద్దు అని వేదం చెప్పి, అంటే ఈ మాటలు తల్లి చెబుతుంది కానీ పరే వాళ్ళు చెప్పరు. మన క్షేమం ఎవరు కోరతారు? మన అమ్మకంటే మన క్షేమం ఎవరు ఎక్కువ కోరరు. ఇది గుర్తుపెట్టుకోండి, మన అమ్మకంటే కూడా మన క్షేమం ఎవరు కోరరు. అంటే కదా వేదం మాత అన్నారు, ఏమన్నారు? వేదంలో చెప్పిన వాక్యం తల్లితోడు సమానం. ఇంకే మన తల్లి మన క్షేమం ఎలా కోరుతుందో అలా వేదం కూడా మన క్షేమం కోరుతుంది, కాబట్టి అలా చేయండి. కొంతమంది ఏమంటారంటే, వేదంలో యజ్ఞాలు యాగాలు చెప్పారు కదంటే, మామూలుగా సామాన్య మానవుడికి ఏ కోరికలు ఉంటాయి? నీకు అద్వైతానుభవం వచ్చే వరకు, అమృతానుభవం వచ్చే వరకు ఏదో కోరికలు ఉంటాయి, ఏదో వెళుతుంటుంది. అది యజ్ఞం ద్వారా, యజ్ఞంలో హోమం ఒక భాగం, అది ఆ మంత్రం ద్వారా ఆహారాన్ని యజ్ఞంలో హోమం చేసి, అదే పదార్థాన్ని అగ్నిలో హోమం చేస్తే అది ఏ దేవతకు సంబంధించిన యజ్ఞం చేస్తున్నావు ఆ దేవతకు ఆహారం అందుతుంది, అప్పుడు ఆ దేవత అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు, అప్పుడు నీ కోరిక నెరవేరుతున్నా, ఇది ఒక భాగం యజ్ఞంలో. అయితే ఇది ఫైనల్ కాదు, నీకు అద్వైతానుభవం పొందే వరకు, జ్ఞానం పొందే వరకు, నీకు భగవద్భవం పొందే వరకు ఏవో కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కొన్ని ఉపాయాలు వేదం చెప్పింది అంతే. వేదంలో చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ సంసార జీవితానికి ఉపయోగపడే మాటలు కూడా వేదంలో చెప్పారు, అదంతా జ్ఞానం కాదు. నీకు అద్వైతానుభవం కలిగినప్పుడు, అమృతానుభవం కలిగే వరకు నీకేవో కొన్ని శరీరానికి సంబంధించిన అవసరాలు ఉంటాయి, అవసరాలకు సంబంధించిన నెరవేర్చుకోవడానికి కొన్ని ఉపాయాలు, కొన్ని మంత్రాలు చెప్పారు. అది అంతవరకే, కానీ అది నగర సత్యం మటుకు కాదు. ప్రపంచం నీకు, ప్రపంచం అసత్యమే, అందులో అనుమానం లేదు, ప్రపంచం సత్యం కాదు. కానీ నీకు అద్వైతానుభవం వచ్చే వరకు, అమృతానుభవం వచ్చే వరకు, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకునే వరకు, అసహజ స్థితిలోంచి విడుదల పొంది సహజస్థితి నీకు అందే వరకు ప్రపంచం అసత్యమే కానీ సత్యంగా కనిపిస్తుంది. ప్రపంచం నీకు, లోకం నీకు అమృతానుభవం కలిగినప్పుడు అసత్యం అసత్యంగా కనిపిస్తుంది, సత్యం సత్యంగా కనిపిస్తుంది. అమృతానుభవం పొందకముందు లోకం అసత్యమేని నీకు సత్యంగానే కనిపిస్తుంది. అంచేత సత్యం అంటే ఏం లేదు అయ్యా, ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ నువ్వు పొందేది ఇక్కడే ఉంది. నువ్వు పొందేది నీ తలకాయకు దూరం లేదు, ఒక జాండ దూరంలో ఉంది. నువ్వు పొందేది నీ తలకాయకు ఒక జాండ దూరంలో ఉంది. పొందేది ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ అంతర్హృదయంలో నేను చైతన్యముగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, అంతర్హృదయంలో ఉన్నాను, చిష్ట వేసుకుని ఉన్నాను. అంతర్హృదయాలు ఎలా ఉన్నాడు? చిష్ట వేసుకుని ఉన్నాడు, 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 లోపల ఉన్నాడు. లేదనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోవడం, ఉన్నాడు లోపల ఉన్నాడు. మోటి మాటలతో చెప్తే ఏముందండి, దేవుడు ఉన్నాడని చెప్పినా లేడని చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ ఉన్న వస్తువు మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి, అప్పుడు జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది. ఆ జ్ఞానం యొక్క వికాసం, ఆ జ్ఞానం యొక్క వైభవం ఇక్కడున్న వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. నోటితో చెప్పిన మాటలు ఏం ప్రయోజనం లేదు. భగవంతుడు ఉన్నాడని చెప్పిన ఒకటే, లేడని చెప్పిన ఒకటే, దాని తాలూకు అనుభవం ఎక్కడ లేదు. ఏమి లేదు, ఇక్కడే ఉంది. నువ్వు ఉందనుకున్నప్పుడు ఉంది, లేదనుకున్నప్పుడు కూడా ఉంది. దీనికి ఏమీ లేదు. నువ్వు ఎన్ని ఉపాయాలు ఆలోచించు, ఎన్ని మార్గాల్లో ప్రయాణించాయి, ఏ గురువు దగ్గర నువ్వు ట్రైనింగ్ పొందు, ఏ కాలేజీలో చదువు, ఏ మార్గాన్ని ప్రయాణించాయి. ఈ అహంభావన అంతర్ధానమైన మరుక్షణంలో, అహంభావన నశించిన మరుక్షణంలో, అహంభావన మాయమైన మరుక్షణంలో,
అహంభావన నీళ్ళతో సహా నశించిన మరుక్షణంలో ఎక్కడున్నా సత్య వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఎప్పుడో కాదు మరుక్షణంలో సూర్యుడు ఉదయించడం వెలుతురు రావటం ఒకేసారి జరిగిపోతాయి. అలాగే ఇక్కడ అహంభావం నశించటం సత్య దర్శనం అవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఇదే భగవాన్ చెప్పారు. ఎక్కడైతే నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, నేను నేను అంటున్నావు కదా, ఆ మూల తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. వీడు నశించటం ఎవరో, ఈ విధవనేని నశించటం, ఆ శుద్ధమైన వ్యక్తమవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఈ అపరిశుద్ధమైన నేను నశించటం, ఆ శుద్ధమైన నేను వ్యక్తమవటం, ఈ మిథ్యానేని నశించటం, ఆ సత్యమే నేను వ్యక్తమవటం, ఇది ఎక్కడైతే నశించిందో అది అక్కడ వ్యక్తమవుతుంది. రెండు ఒకేసారి సైమల్టేనియస్గా జరిగిపోతాయి. ఎక్కడైతే మాయ నేను నశించిందో అక్కడ నీకు సత్యమే నేను వ్యక్తమవుతుంది. వారు ఉంటారు కానీ వారు దేనితోటి వారికి తాదాత్యం ఉంటుంది. వారు ఉంటారు, వారు ఎలా ఉంటారు అంతటా వారే. ఇప్పుడు మీరు వేరు నేను వేరైన భావన ఎందుకు వస్తుందంటే రంగును బట్టి గుణాలను బట్టి శరీరాన్ని బట్టి వేరు బుద్ధి, అహంభావన బట్టి వేరు బుద్ధి వస్తుంది. అది నశించిన భావంతో తానే వారు ఉంటారు. ఎలా ఉంటారు? నువ్వు అనుకున్నట్టు ఉండరు. లోపల వారు ఉన్నారు, వారు ఉన్నారు. ఎలా ఉన్నారు? వారు నువ్వు అనుకున్నట్టు లేరు. మరి ఎలా ఉన్నారు? వారు ఎలా ఉన్నారు అలా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అలా ఉన్నారు. అంతేకాదు నువ్వు అనుకున్నట్టు మట్టుకు వారు లేరు. వారు మనసుగా లేరు, చైతన్యంగా ఉన్నారు. వారు ఏమి అనుకోరు. మనసు అనుకుంటుంది, వారు ఏమి అనుకోరు. వారు ఏమి అనుకోరు, ఉంటారంతే. వారు ఉంటారు కానీ వారు ఏమి అనుకోరు. చైతన్యం ఉంది కానీ వారు ఏమి అనుకోరు. అనుకునేది మనస్సు యొక్క స్వభావం. ఇవాళ మీరు జిస్ట్ ఒక వాక్యంలో చెప్తాను. జిస్ట్ ముగింపు మాట ఒక మాట చెప్తాను. ఈ మనుషులను చూసి, లోకంలో మనుషులను చూసి, లోకాన్ని చూసి ఏం కంగారపడకు. ఎంత పెద్ద గుమ్మడికాయనా చిన్న కత్తిపేటకు లోకు ఏమీ కంగారు పడకండి. ఈ ప్రపంచం అంతా అణిగిపోతుంది. ఈ ప్రపంచం అంతా అణిగిపోతుంది. ఇతరులు, ప్రపంచం, దేవతలు, పునర్జన్మలు, పూర్వజన్మలు, విరోధాలు, ఆ స్నేహాలు, ఈ చుట్టాలు, ఈ బంధుత్వాలు, ఈ ఉండటాలు, ఈ పోటాలు, ఈ రాకలు, ఈ పోకలు, ఈ లోకం, లోకంలో ఉన్న వైరుధ్యాలు, లోకంలో ఉన్న రాగద్వేషాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ నేను నీకు అర్థమైతే ఎవరు మిమ్మల్ని నీకు దుఃఖం తీసుకురాలేరు. ఆ నేను నీకు అర్థం కాకపోతే మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మల్ని సుఖపెట్టాలని మిమ్మల్ని సుఖపెట్టలేరు. ఇది ఉంటే అందరూ ఉన్నారు, ఇది ఉంటే అంతా ఉంది, ఇది రాకపోతే ఏమీ లేదు, నువ్వు ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఈశ్వరుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఈశ్వరుడు ముద్దబ్బాయి లేడు, వాడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి, మన కోసం ఎదురు చూస్తున్నాడు. మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ బుజ్జిగాడు ఎప్పుడు అర్హత సంపాదిస్తాడో, ఎక్కడ యోగ్యత అర్హత కొంచెం సంపాదించామనుకోండి, యోగ్యత కొంచెం సంపాదించామనుకోండి, మన లోపల గుంజేసుకుంటాడు. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఐక్యం చేసుకుని ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వటానికి వీళ్ళు కొంచెం అర్హత, కొంచెం యోగ్యత, మనం ఒకమాట తిప్పుకుంటే సరిపోతుంది. అది ఆచార్య వారు అంటారు, నీకు అమృత అనుభవం కలిగే వరకు దేవతలో నిజంగానే కనిపిస్తారు, లోకాలు నిజంగానే కనిపిస్తాయి, యజ్ఞాలు కూడా నిజంగానే కనిపిస్తాయి. ఎప్పుడు ఇది పొందవలసింది పొందేవారు. అదే ఏదైనా పుస్తకం చదివి ఇదంతా నిజం కాదనుకున్నా నువ్వు పుస్తకం చదివితే తెలియదు, నిజంగానే కనిపిస్తుంది. నిజం కానిది కూడా నీకు, కానీ ఇక్కడ పొందాలి, నువ్వు పొందవలసింది ఇక్కడ పొందాక అప్పుడు తెలుస్తుంది లోకం అసత్యం. ఇది నోటి మాటల వల్ల వచ్చేది కాదు. ఇది భగవాన్ చెప్పారు, ఉంటుంది స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. ఆ దయ కనుక ఈశ్వరుని దయ మనకు వస్తుంది అనుకోండి, ఇక్కడ ఉన్న ఈశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు అనుకోండి, అనుగ్రహించడం పూర్తి చేయలేదు అనుకోండి, ప్రారంభించాడు అనుకోండి, అలా మనకు ఊపిరి సరిపడదు. ఆ అనుగ్రహం ఇంకా పూర్తి అవ్వడానికి అనుకోని ఊరిక ప్రారంభించాడు అనుకోని అనుగ్రహించడానికి అలా మనకు ఊపిరి సరిపడదు. భగవాన్ బోధ భవిష్యత్తులో మనకి ఎటువంటి జబ్బులు రాకుండా చేసే బోధ.
భగవాన్ ఎవరు అడిగారు, శివుడు ఉన్నాడా, శివుడు అనేవాడు ఉన్నాడా? అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు ఉన్నావా? ఏమన్నారు భగవాను? నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు. నువ్వు ఉంటే వాడు ఎక్కడ, వాడు లేకుండా ఎక్కడికి పోతాడు? ఎంత బాగుందో చూడండి, ఎంత ముచ్చటగా ఉందో చూడండి సబ్జెక్టు. శివుడు ఉన్నాడా? ఎవరు ప్రశ్న, శివుడు ఉన్నాడా? అంటే భగవాన్ ఏం చెప్పాడు, ఉన్నాడని చెప్పలేదు, లేడని చెప్పలేదు, నువ్వు ఉన్నావా అని అడిగాడు. ఎవరిని అడిగింది? నేను ఉన్నాను. నువ్వుంటే వాడు లేకుండా ఎక్కడికి పోతాడు? వాడు కూడా ఉన్నాడు, కానీ నిలం దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత నిజమా, వాడు ఎంత నిజం? మనసుడు మాట్లాడుతూ ఉంటాడు, మనసుడు నవ్వుతూ ఉంటాడు, మనసుడు ఎప్పుడైనా జోక్స్ కట్ చేస్తూ ఉంటాడు, మనసుడు భోజనం చేస్తూ ఉంటాడు. కానీ ఆ నిజం దగ్గరికి ఆ లోయల్లోకి, హృదయంలోకి ఆ లోయల్లోకి తీసుకుపోతూ ఉంటాడు వాడే భగము. ఇది చూచేవాడిని, చూడబడేదాన్ని తప్పించి ఇది ఓవర్కమ్ చేసి హృదయం యొక్క లోయల్లోకి ఆ నగ్న సత్యంలోకి మోసుకుపోవటానికి చేసే ప్రయత్నమే భగవాన్ చేసే ప్రయత్నం. మీకు అర్థం అయినా అర్థం అవ్వకపోయినా, అంటే వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ విని ఉంటే ఎప్పుడైనా స్ఫురిస్తాం. ఇలా సగరేడు పిల్లలు ఏదో విన్నాం, ఆ మాట మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఆ మాట ఎప్పుడైనా మీకు స్ఫురిస్తే సరిపోదు. మంచి మాట వెంటనే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ విని ఉండటం మంచిది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవాన్ అక్కడే కేంద్రీకరిస్తారు. అరుణాచలం అరుణాచలం అరుణాచలం, ఎంత గరుడో అయ్యాను అరుణాచలం అరుణాచలం. అసలు నేను స్మరించడం వల్ల అహంభావంగా తీసేస్తారని చెప్తున్నారు, ఇంకా మాకేం కావాలన్నారు. ఎంత గరుడవయ్యా నువ్వు, అరుణాచలం 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 అనుకుంటా అనుకోవటం వల్ల అహంభావనే పోతుందని చెబుతున్నారు, అంతకంటే ఘనత ఏం కావాలని. ఈ జబ్బు పోతుంది, ఇంకా భవిష్యత్తులో జబ్బులు రావు. ఈ జబ్బు పోతుంది, భవిష్యత్తులో ఇంకా జబ్బులు రావు, అంతకంటే ఘనత ఏం కావాలి. ఎంత గరుడవయ్యా నువ్వు, ఎంత గొప్పవాడు నువ్వు. ప్రస్తుతం జబ్బు పోగొట్టేస్తావు, భవిష్యత్తులో ఇంక జబ్బులు రానివ్వు. అహంభావన పోయిన వాడికింటే శరీరమే రాదు, వాడికింటే జబ్బే రాదు. శరీరం ఉన్నవాడికి జబ్బు, కానీ శరీరం లేని వాడికి జబ్బు ఏంటి. ఎంత గరుడు అయ్యా నువ్వు, పైగా ఈ పని ఎలా చేస్తావు చెప్పమంటావా. నిర్మలంగా చేస్తావు, నిశ్చలంగా చేస్తావు, ఇతరులకి తెలియాలని అనుకో. ఎంచేదంటే నీకు ఇతరులు లేరు కాబట్టి. ఆనందం చూడండి, మీరు లోపల అసూయి పెట్టుకుని లోపల వికారాలు పెట్టుకుని సబ్జెక్ట్ వినకండి, ఓపెన్ మైండెడ్ తోటి వినాలి. నువ్వు మహం బుద్ధిని పోగొట్టడానికి ఎలా పనిచేస్తున్నావో, గొడవ గొడవలో పని చేయటం లేదు, నిశ్శబ్దంగా చేస్తున్నావు. నువ్వు నాకు ఏదైనా ఉపకారం చేస్తున్నావు అనుకో, ఎవరు భగవాన్ అంటున్నారు అరుణాచలి, అది ఇతరులకు తెలియాలి. నువ్వు నాకు చేసే ఉపకారం ఇతరులకు తెలియాలి నువ్వు అనుకోవటం లేదు, ఏం చేస్తే అనుకోవటం లేదు, నీకు అది ఇతరులు లేదు. అంటే దాని అర్థం ఏంటి, జ్ఞానానికి ఇతరులు లేరు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. ఇంకోటి ఇందులో ఇంకో సూక్ష్మం ఉంది, అంతా నేను అనుకుంటాను. నీ మంచి మంచిగా కనపడదు, చెడు చెడుగా కనపడదు, అంతా తానే. ఓ శ్యామ.